కర్రని పెట్టి నూపెట్టి అంటే బయట వాళ్ళు రారా దానికి మరి అప్పుడు ప్లానింగ్ మనకి గురువు గారి విషయం 10 మందికి వెళ్ళాలమ్మా, అవన్నీ ఆపన్నాం. మీరు మీరు ఏ రూల్స్ పెడితే అక్కడ నేను ఎప్పుడు వస్తాను అన్నది చెప్పద్దు వాళ్ళకి. కానీ 2 to 7 ఏదో చెప్పింది రాజదేశ్వర గారు. అందులో ఒక రోజు నాకు డౌట్స్ కొద్ది ఫిక్స్ చేయదు, ఎందుకంటే కార్తీక పూర్ణమి ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ టు సంబడి, దేవుడు మర్చిపోయింటుంది ఒక్కరోజు తర్వాత. దీని వెనకాతలు కూర్చున్న వాళ్ళు ఇటు వచ్చేయండి, మళ్ళా మీరు అంతే కదా, ఇది అడ్డు కదా మీకు. నిన్న మొన్న చెప్పుకున్న విషయాలు గుర్తుంచుకోండి. మొట్టమొదటిది ఏంటి అంటే ఉపాసన, సాధన, ఆరాధన. ఇది మనం మర్చిపోయాం ఆధ్యాత్మిక జగత్తులో. ఇంకోటి మనం మర్చిపోయాం ఆధ్యాత్మిక జగత్తులో, అదేంటి అంటే ఏ విద్య నేర్చుకున్నా చాలా కష్టపడి నేర్చుకోవాలి. ఏ విద్య నేర్చుకోవాలన్నా, ఏబిసిడి నేర్చుకోవాలన్నా మొదట్లో చాలా కష్టపడాలి. సైన్స్ నేర్చుకోవాలన్నా కష్టపడాలి, ఆర్ట్స్ నేర్చుకోవాలన్నా దానికి కావాల్సిన కష్టాలు దానికి ఉన్నాయి. ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటం అనేది మర్చిపోయింది. దానిని మళ్ళీ ఇద్దరు వ్యక్తులు లైన్లో పెట్టారు, దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడు, దాని తర్వాత పూజ్య గురుదేవుని శ్రీరామచంద్ర. ఆధ్యాత్మికత అంటే ఒక విద్య నేర్చుకునేటంత సీరియస్నెస్ ఉండాలి అన్నది మర్చిపోయాను. మన పిల్లవాడిని స్కూల్లో చేర్పించి అనుకోండి, పిల్లవాడిని స్కూల్లో చేర్పించాక వాడు ఎప్పుడో వాడికి ఇష్టం వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు స్కూల్కి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చిస్తూ ఉంటే సంవత్సరం వల్ల అదే పని చేస్తే ఏమవుతుంది? మీరు స్కూల్లో చేర్పించారు, వాడు ఏం చేస్తాడు అంటే రోజు వెళ్తాడు స్కూల్కి, కానీ ఎంతసేపు ఉంటాడు స్కూల్లో? ఇంటికి వచ్చేస్తాడు. మరి మీరు దేవాలయాల్లో అంతకంటే గొప్ప పని ఏం చేయటం లేదు అసలు. మీరు రోజు కూడా వెళ్ళరు దేవాలయానికి, ఎప్పుడో పండుగ రోజు. అది కూడా మీ పక్కింటి వాళ్ళు వస్తే, ఏమమ్మా ఇవాళ దేవాలయానికి వెళ్దామా, మా కుదరదండి బంధువులు వచ్చారు అంటే మీరు మానేస్తారు. అంటే భారతదేశంలో అతి ప్రముఖ పాత్ర వహించవలసినటువంటి దేవాలయాలు ఈనాడు అడుక్కునే స్థితికి వచ్చాయి, అడుక్కునే వాళ్లను ఆకర్షించుకునేటటువంటి స్థితికి వచ్చాయి. ఆ గురుదేవుల యొక్క ఆవేదన అర్థం చేసుకోండి. దేవాలయాలు 2 రకాలుగా అడుక్కునేవాళ్ళు వచ్చారు. ఒకటి దేవాలయాలు బయట కూర్చొని అడుక్కునేవాళ్ళు, ఒకటి దేవాలయానికి వచ్చి అడుక్కునేవాళ్ళు. కొంచెం ఆ గురుదేవుల యొక్క ఆ ప్రఖర ప్రజ్ఞను అర్థం చేసుకోండి. తీవ్రత చాలా స్పష్టంగా చెప్పాడు, అడుక్కునేవాడికి నీకు తేడా లేదయ్యా, అడుక్కునేవాడు బయట కూర్చొని అడుక్కుంటున్నాడు, నువ్వు దేవాలయానికి వచ్చి అడుక్కుంటున్నావు అని. హజరత్ నిజాముద్దీన్ అని ఒక స్టేషన్ వస్తుంది ఢిల్లీకి వెళ్తూ ఉంటే, మీరు ఎవరైనా చూశారా అది? స్టేషన్ వస్తుందని తెలుసు కదా. హజరత్ అంటే చాలా గొప్పవాడు అని అర్థం ఉర్దూ భాషలో. అంటే మనం మహాపండితుడు అనే మాటకి ఉర్దూ భాషలో హజరత్ అంటాం. భగవంతుడు కూడా ఒకసారి హజరత్ అనేటటువంటి కితాబిస్తాం. ఆ హజరత్ నిజాముద్దీన్ అప్పుడు అక్బర్ కాలంలో అక్కడ ఉండేవాడు. నిజాముద్దీన్ ఆయన పేరు, ఆ మహాపండితుడు అయినటువంటి ఆ నిజాముద్దీన్ అక్కడ వాళ్ళు ఒక స్కూల్ పెడదాం అనుకున్నారు అక్బర్ కాలంలో. మరి స్కూల్ పెట్టాలంటే స్థలం కావాలి, పర్మిషన్ కావాలి, డొనేషన్ కావాలి, ఇదంతా ఎవరు ఇస్తారు అంటే అక్బరే ఇస్తాడు. ఢిల్లీకి దగ్గరగా ఉన్నాం, అందులో మీరు చాలా గొప్ప సాధు పుంగవులు, మీరు వెళ్తే అక్బర్ వద్దండి కాదండు, మీరు వెళ్ళి అడగండి. నేను అడగనయ్యా అక్బర్ని కాదు అని ఆ ఊరు వాళ్ళందరూ, ఆ ఊరి పేరేంటో మనం మర్చిపోయాం, ఇప్పుడు ఆ స్టేషన్ పేరు అది హజరత్ నిజాముద్దీన్ అని. ఆ ఊరి వాళ్ళందరూ ఏం చేశారు అంటే మీరు వెళ్ళండి అని బలవంతం చేసి అక్బర్ దగ్గరికి పంపారు. ఈయన వెళ్ళిన టైంలో అక్బర్ ఏం చేస్తున్నాడు అంటే నమాజ్ చేస్తున్నాడు. సరే మహాపండితుడు కదా, సిద్ధ పురుషుడు కదా అని రాజభటులు ఆయన్ని లోపలికి వెళ్ళనిచ్చారు నమాజ్ చేసుకునే చోట. నమాజ్ చేసుకున్న తర్వాత అక్బర్, నా రాజ్యం పెంచండి, నా రాజ్యంలో కరువు కాటకాలు లేకుండా చూడు, మన స్వస్తి ప్రజాభ్య అంటున్నాడు. ఈయన లేచి వచ్చేసాడు. సరే ఈయన గబగబా పరిగెట్టుకు వచ్చి, అదేంటండి మీరు వచ్చారు మహానుభావులు, ఇటు అడగటానికి వచ్చి ఉంటారా, అడగండి అన్నాడు. అడుక్కునేవాడిని నేనేం అడుగుతానన్నాడు. అక్బర్ని ఏమన్నాడు ఆయన, మీరు అది అర్థం చేసుకోండి, మీరు అడుక్కునేవాళ్ళా అడుక్కునేవాళ్ళు కాదా రెండే ఉంటాయి కేటగిరీ. మనం అందరం అడుక్కునేవాళ్ళమే. గురుదేవులు ఏమన్నారంటే అడుక్కోకండి దేవతల్ని, శాసించండి. హే విద్యుత్ శక్తి, మా పక్కింటి వాళ్ళు గాలి వీస్తున్నావు, మా పక్కింటి వాళ్ళకి ఏసీ ఆన్ చేస్తున్నావు, మా పక్కింటి వాళ్ళ టీవీ ఆన్ అవుతోంది, మా ఇంట్లో కూడా అని దండం పెడతావా, లేకపోతే దానికి తగినటువంటి చర్యలు తీసుకుని శాస్త్రీయమైన పద్ధతిలో వైజ్ఞానికంగా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అవి ఇచ్చుకుని స్విచ్ వేస్తారా, ప్రార్థిస్తారా ఎలక్ట్రిసిటీని? మీరు మీలో ఎవరైనా ప్రార్థించారా ఎలక్ట్రిసిటీని? గురుదేవులు ఏమన్నారు అంటే గాయత్రి కూడా ఈ శక్తులన్నిటికీ కూడా ఆది శక్తి, దాన్ని మీరు ప్రార్థించకండి,
శాసించండి. శాసించాలి అంటే ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి దేవతా శక్తులను ఉపయోగించుకునేటటువంటి విధానాలు మనం నేర్చుకోవాలి. కానీ దేవాలయానికి మనం ఎందుకు వస్తున్నాం? దేవతా శక్తుల గురించి మాట్లాడటంలే. రాముడి దగ్గరికి వచ్చినా మా అబ్బాయికి ఉద్యోగం, మా అమ్మాయికి పెళ్ళి, నా రోగం పోవాలి. శివాలయానికి వెళ్తే మా అమ్మాయికి పెళ్ళి, మా అబ్బాయికి ఉద్యోగం, నా రోగం పోవాలి. అమ్మవారి గుడికి వెళ్తే అంటే మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా ఈ మూడే అడుక్కోటాలు. అది తప్పు అన్నారు. దేవాలయాలు దేవతా శక్తుల గురించి చెప్పేటటువంటి సిద్ధక్షేత్రాలుగా మారాలి. మారుతాయి తెలిస్తే. ఆ విషయంలో ఆ ఊరికి ఉన్నటువంటి పెద్దలు, ఆ దేవాలయాల్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు, అసలు ఆ దేవాలయం ఎలా ఉండాలి అనేటటువంటి కోరిక ఉంటే, రామకృష్ణ పరమహంస వాళ్ళ అన్న పనిచేస్తున్నటువంటి దేవాలయంలో, పూజారిగా పనిచేస్తున్నటువంటి దేవాలయంలో వాళ్ళ అన్నకి సహాయం చేయడానికి వెళ్ళేది తెలుసు కదా. ఇది రామకృష్ణ పరమహంస రాణి రాక్మిణీదేవి కట్టించినటువంటి ఆ దేవాలయంలో అమ్మవారు ఉంది, 12 లింగాలు కూడా ఉన్నాయి. శివలింగాలు అంటే 12 ఆలయాలు ఉన్నాయి శివుడికి సంబంధించినవి. దాని తర్వాత రామకృష్ణ పరమహంస అక్కడికి వచ్చినటువంటి టైంలో రాధాకృష్ణ టెంపుల్ కూడా కడదామని ఆవిడ ప్లాన్ వేస్తుంది. అప్పుడు కట్టలేదు, ఇప్పుడు ఉంది అది. వాళ్ళ అన్నకి సహాయం చేయటానికి వచ్చినటువంటి ఆ చిన్న గదాధర్ని, అప్పటికింకా ఆయనకి రామకృష్ణ పరమహంస అనే పేరు రాలేదు, వాళ్ళ నాన్న పెట్టినటువంటి పేరు ఏంటి అంటే గదాధరుడు. అన్నిటికంటే తమాష ఏంటి అంటే ఆయనకి శ్రీరామకృష్ణ పరమహంస అనే పేరు ఎవరు పెట్టారో ఈనాటికి ఎవరికి తెలియదు. పేరు వచ్చేసింది రామకృష్ణ పరమహంస అని, కానీ ఆయనకు ఆ పేరు ఎవరిచ్చారు తెలియదు. కొంతమంది ఇచ్చారు కాబోలు అని రాశారు. సరే, చర్చ అది కాదు. చర్చ ఏమిటి అంటే రాణి రాక్మిణీదేవి ఏం చెప్పింది అంటే ఈయన ఏదో మంచివాడు, పిల్లవాడు బాగానే ఉన్నాడు, ఒక 12 ఏళ్ళు ఎంతో రామకృష్ణపురం స్పష్టంగా మాట్లాడుతున్నాడు, చాలా అందమైనటువంటి కంఠము, ఈయన్ని కాళికాదేవి ఆలయంలో పూజారిగా నియమిస్తాను అన్నాడు. డబ్బు కోసమే కదా రామకుమారి చేరాడు. అంచేత నాకు సహాయపడితే వెళ్ళాము, పూజారిగా దేవాలయంలో ఉంటే ఇంకో దేవాలయంలో డబ్బులు వస్తాయి కదా అని కాళికాదేవి దేవాలయంలో పూజారిగా పెట్టారు. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే క్లీన్ బీజ సాధన ఈనాడు మనుషులు మర్చిపోయారు. రామకృష్ణ పరమహంస చేసినటువంటి గాయత్రిలో ఏమేమి సాధనలు కావాలి మనకి, నిన్న చెప్పుకున్నాం కదా, హ్రీం శ్రీం క్లీన్. ఆ మహాకాళి సాధన మర్చిపోయాం మనం. మనకి ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి ఈ పిచ్చితనం ఎప్పుడు పోతుందో నాకు తెలియదు. నేను అందుకని చాలా స్పష్టంగా రఫ్గా మాట్లాడటం నేర్చుకున్నాను. ఎందుకంటే అంత తీవ్రంగా చెప్పినా మనకు అర్థం కావటం లే. గాయత్రి సాధనలో 3 అంగాలు ఉన్నాయి, క్లీన్ శ్రీం శ్రీం, 3 అంగాలు ఉన్నాయి. క్లీన్ బీజ సాధన, మహాకాళి సాధన, రామకృష్ణ పరమహంస చేయటం మొదలెట్టాడు. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బాహ్య ప్రపంచంలో ఈయన గురించి చిత్ర విచిత్రమైనటువంటి మాటలు వచ్చాయి. ఈయన వెర్రాడు, ఏదో పూజలు చేస్తాడు, పిచ్చి పూజలు. ఆ పూజా విధానం మేము ఎక్కడ చూడలేదు. ఈయన అన్న చాలా మంచి పండితుడు, మరి ఏంటో ఈ వెర్రివాడు వీడిని రాణి రాక్మిణీదేవి పూజారిగా పెట్టింది అని ఆ మిగతా 12 శివలింగాల యొక్క అర్చకులు ఉన్నారు కదా, వాళ్ళు రామ్కుమార్, రామ్కుమార్ అంటే రామకృష్ణ పరమహంస యొక్క అన్న, వాళ్ళకి చెప్పాడు, ఏమయ్యా మీ తమ్ముడికి కాస్త చెప్పు, పద్ధతిగా చేసుకోవాలి ఏదైనా. ఈయన గారు ఎవరి మాట విన్నారు కనుక రామకృష్ణ పరమహంస అన్న మాట వెళ్ళా. సరే వీళ్ళు రాణి రాసుమణి దేవికి కంప్లైంట్ ఇచ్చారు, మీరేదో చాలా పండితుడని రామ్ కుమార్ని చూసి ఆయన తమ్ముడు కూడా అంత గొప్పవాడు అనుకున్నారు. ఉచి వ్యధవ త్రాస్తుడు పనికిరాని దద్దమ్మ, ఏ పూజా విధానము రామకృష్ణ పరమహంసకి రాదు, అమ్మవారికి వేయవలసిన పూలు తన మీద వేసుకుంటాడు, అమ్మవారికి చూపించవలసినట్టు వంటి ఊదొత్తులు తనకి చూపించుకుంటాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మీరు చర్య తీసుకోకపోతే ఇంకా ఆలయం అంతా కూడా భ్రష్టుపట్టిపోతుంది. అదృష్టం బాగుండే రాణి రాజమణి దేవి జమీందారైనా చెప్పుడు మాటలు వింటాం మానేస్తుంది. ఆశ్రమ ట్రస్టీలలో నేను చాలా దేవాలయాలలో చూస్తాను, ట్రస్టీలకి ఎక్కువ మంది, ట్రస్టీలకి అందరూ అలాంటి వాళ్ళు కాదు. అసలు దేవాలయానికి ట్రస్టీలుగా ఉంటారు కానీ వాళ్ళకి అసలు దేవాలయంలో ఏం చేయాలో కూడా తెలియదు. నేర్చుకోవాలి. దేనికైనా నువ్వు ట్రస్టీవి అయినప్పుడు, ట్రస్టీవ్ అంటే ఏంటి అర్థం? పీపుల్ హ్యావ్ ప్లేస్ ఏ ట్రస్ట్ ఇన్ యూ, వాళ్ళ నమ్మకాన్ని మమ్ము చేస్తే అట. ఇంకేత రాణి రాజమణి దేవి అంది, సరే మీరు చెప్పింది విన్నాను నేను వచ్చి చూస్తానండి. సరే వచ్చింది ఆవిడ ఒకరోజు. ఈయన విరిచేష్టలు చేస్తున్నాడు, చూసింది. ఈ మధ్య రామకృష్ణ పరమహంస వచ్చాడు, లేచి సాటి లెంపగా కొట్టాడు. ఎవరిని? పూజారి. ఎవరిని కొట్టాడు? ట్రస్టీని కూడా కాదు, జమీందారిని. ఆవిడ దేవాలయం ఆవిడకున్న అనేక దాంట్లో ఒకటి, సాచి నింపగా కొట్టాడు. అని ఏమన్నాడు, ఇక్కడ కూడా అదేనా? ఇంకా మిగతా పురోహితులు వాళ్ళకి బ్రహ్మానందం అయిపోయింది. ఇంకేముంది, వీడి ఉద్యోగం ఉండటం ఖాయం. మేము ఏదో పిచ్చి చేస్తాడు చేస్తాడన్నాం కానీ ఇంత పెద్ద పిచ్చి చేస్తాడా? ఆలయ నిర్వహణాధికారిని కొడతాడా? ఇంకా అయిపోయింది. సరే, పూజ అంతా అయిపోయింది. బయటకు వచ్చాక ఆవిడంది, ఈవిడ ఏమీ అనకండి, వీడిని ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకునేవాడు, మీరు ఆయన జోలికి వెళ్ళకండి. అదేంటమ్మా, మిమ్మల్ని కొట్టాడు కదా? అవును, దేవాలయానికి నేను వచ్చినప్పుడు నేను కోర్టు కేసు గురించి ఆలోచిస్తున్నాను, అది తప్పది, అది ఆయనకు ఆయన శిక్షించాడు నన్ను. ఎందుకు చెప్తున్నాను, దేవాలయంలో అడుక్కోవటానికి రాకూడదు. కోర్టు కేసు గురించి ఆలోచిస్తే అట్ట అక్కడ. కానీ మనం ఎందుకు వస్తాం? ఈ క్రాంతి రావాలి, విచార క్రాంతి అని గురుదేవులు చెప్పింది. అది అసలు ఆలోచనలలో దేవాలయాలు దేవతా శక్తులను ఎలాగ మీరు ఉపయోగించుకోవచ్చు అనేది మీకు తెలియాలి. ఆ విద్య ఎక్కడ నేర్చుకుంటున్నాం మనం? కానీ మన అదృష్టం ఏంటి అంటే, మన పూర్వీకులు మూర్తి పూజా విధానము అనేటటువంటి ఒక విజ్ఞానాన్ని డెవలప్ చేశారు, ఒక సైన్స్ అది, ఐడల్ వర్షిప్. అంచేత ఆ మూర్తి పూజా విధానాన్ని కనుక మీరు పద్ధతిగా చేసేటటువంటి పరిస్థితులు ఏర్పరచగలిగితే బ్లైండ్గా అయినా రిజల్ట్స్ వచ్చేస్తాయి. కానీ బ్లైండ్ వర్షిప్ అది. గురుదేవులు ఏం చెప్పారు అంటే, మూఢంగా అంధంగా కళ్ళు మూసుకుని చేయకండి. క్లీన్ బీజ సాధన అంటే కాలాన్ని పూజించుట, మహాకాలుణ్ణి పూజించుట. అంటే కాలం యొక్క సదుపయోగము. ఈనాడు మన చేతులలో కాలం యొక్క ఉపయోగం లేదు. ఆఫీస్కి వెళ్ళాలి అంటే మీ కాలాన్ని శాసిస్తోంది ఎవరు? ఆఫీస్. క్లబ్కి వెళ్ళాలి, మీ కాలాన్ని శాసిస్తోంది ఎవరు? క్లబ్. ట్రైన్కి వెళ్ళాలి, మీ కాలాన్ని శాసిస్తోంది ఎవరు? మీ చేతిలో లేదు. ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుందో మీరు అప్పుడు వెళ్ళాలి. కానీ రాబోయేటటువంటి ప్రజ్ఞాయుగములో కాలాన్ని మీరు శాసించబోతున్నారు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి, తర్వాత అది ఎలా జరుగుతుంది అన్నది మీకు చెప్తాను నేను. మీరేం చేయబోతున్నారు? కాలాన్ని శాసించబోతున్నారు. దీనికి గురుదేవులు ఏం చెప్పారు అంటే, నేను కాలాన్ని శాసించాను, నా 80 సంవత్సరాల జీవితంలో 5 వ్యక్తులు చేయగలిగేటటువంటి పనిని నేను ఒక్కడిని చేశాను. మనము మనం చేయవలసినటువంటి పనులే పూర్తిగా చేయలేకపోతున్నాం. గురువుగారు ఏం చెప్పారు అంటే, నేను నా జీవిత కాలంలో 5 వ్యక్తులు చేసినటువంటి సాధనని పూర్తి చేశాను, మీరు చూసుకోండి కావాలంటే. ఇగో ఈ పని ఈ పని ఈ పని ఈ పని నా 5 పనులు ఆయన ఆత్మగతలు చెప్పారు. అంటో ఇదేమి చమత్కారము, నేనే మ్యాజిక్ చేసే ఒక సిద్ధి పొంది 5 చేసేటటువంటి పని ఒకే జీవితంలో చేయలేదు. దానికి ట్రిక్ ఏంటి అంటే, కాలాన్ని ఉపయోగించుకొనుట. హౌ టు యూటిలైజ్ టైం, దాన్నే సమయ సంయమనము అని నిన్న చెప్పాను నేను. అంచేత మొట్టమొదట మనకేం రావాలి అంటే సమయ సంయమనము రావాలి. ఎప్పుడో విశేషమైనటువంటి పరిస్థితుల్లో తప్ప గాయత్రి పరివారంలో చెప్పిన టైంకే క్లాసులు మొదలవుతాయి, చెప్పిన టైంకే క్లాసులు ఎండ్ అవుతాయి. దాన్ని ప్రతి చోట కూడా మనం పాటించగలగాలి. అదొక్కటే మీరు ఇవాళ పాయింట్ అండర్స్టాండ్ చేసుకోండి, సమయ సంయమనము. దీనివల్ల మీరు 5 వ్యక్తులు చేయగలిగినటువంటి పని మీరు మీ జీవితంలో పూజ్య గురుదేవులు ఎలా సాధించగలిగారో సాధించగలుగుతారు. ప్లాన్డ్ టైం. దీని తర్వాత నిన్న ఎంతవరకు వచ్చాం మనం? పేజీ నెంబర్ 49. గాయత్రి సాధన వలన విపత్తుల నివారణ. ఈ సాధన, ఉపాసన, ఆరాధన, ఈ 3 మాటలు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ మాటలకి గురుదేవులు ఇచ్చినటువంటి ఒక విశిష్టమైన అర్థం ఉంది, ఆ అర్థంతో ఇక్కడ రాయబడింది. ఉపాసన వేరు, సాధన వేరు, ఆరాధన వేరు. మళ్ళీ చెప్తాను నేను, మొదటి రోజు చెప్పాను అది. కానీ ఆ మొత్తం ఆధ్యాత్మిక విద్యకే కాదు, ఏ విద్యకి అయినా కూడా ఈ 3 ఆధారశిలలు. ఏ విద్య నేర్చుకోవాలన్నా, మీరు సైంటిస్ట్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, పొలిటీషియన్ అవ్వాలన్నా, సైంటిస్ట్ అవ్వాలన్నా, మీ ఇష్టం, మీ లక్ష్యం ఏదైనా కానివ్వండి, ఆ లక్ష్య సాధనకి 3 మెట్లు ఉంటాయి ఎప్పుడు కూడా. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నా, ఈ మధ్య ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేటటువంటిది తరచూ మనం వాడేటటువంటి మాట. చివరికి అది ఏమవబోతోంది అంటే, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే కూడా ఏంటో తెలియకుండా చేయబోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నా గాయత్రి అన్నా ఒకటే. గాయత్రి యొక్క అర్థం ఏమిటి అంటే, గయాంత్రాయతి ఇది గాయత్రి. గయాంత్రాయతి అంటే అర్థం ఏంటి? ప్రాణాలను రక్షించేది గాయత్రి. ప్రాణాలను రక్షించుకోవటం అన్నా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నా ఒకటే అవునా కాదా? మీరు ఆలోచించండి. కాదు, ప్రాణాలను రక్షించుకోవటం ఎలా అని చెప్తాము అన్నావు అనుకో, కాదండి నువ్వు ఎలా జీవించాలో చెప్తాం అన్నావు అనుకోండి, రెండింటికి ఏమైనా తేడా ఉందా? ఉందా ఏమైనా తేడా? ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంగ్లీష్లో అంటున్నావు, హిందీలో ఏమంటున్నావు నువ్వు? లేకపోతే సంస్కృతంలో గాయత్రి అంటున్నాం. అంచేత ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్కి కూడా ఈ 3. యాంథనీ రాబిన్స్ అని 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి ఒక వ్యక్తి అమెరికాలో గేట్ కీపర్గా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి, గాయత్రి గురించి చెప్తున్నాను నేను. చిరణ్ శర్మ ఆచార్య గొప్ప ఆయనే, మన యోగులు గొప్ప ఆయనే, కానీ విదేశాలలో కూడా ఈ గాయత్రిని ఉపయోగించి గొప్ప వాళ్ళైన వ్యక్తులు ఉన్నారు. కానీ గాయత్రి అంటే ఏంటో తెలియాలి మీకు. ఎవరి గురించి చెప్తున్నాను నేను? యాంథనీ రాబిన్స్, గేట్ కీపరు, ఉద్యోగం చేస్తున్నాడు.
ఒక బార్లో. బార్ అంటే తెలుసు కదా మీకు, అదే తెలుసు అందరికీ తెలుసా, బార్ అంటే 501 సోప్ బార్. అవునా, బార్ అంటే తాగే స్థలం, తాగుబోతులు ఉండే స్థలం. అక్కడ ఇతను డోర్ కీపర్గా ఉన్నాడు. ఒకరోజు ఇతను తలుపు తెరుస్తూ ఉంటే కొంతమంది తాగుబోతు వాళ్ళు తూలుకుంటూ బయటకు వచ్చారు. బాగా తూలుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఏమయ్యా జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే రాబోయే 10 సంవత్సరాలలో నువ్వు ఎక్కడ ఉండదలుచుకున్నావో ఊహించుకో, రాబోయే 10 సంవత్సరాలలో నువ్వు ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండదలుచుకున్నావో నువ్వు ఊహించుకుని దాన్ని మనసులో పెట్టుకుని దాని ప్రకారం నువ్వు నీ జీవితాన్ని మలుచుకుంటే గొప్పవాడి అయిపోతావు. ఈ మాట విన్నాడు గేట్ కీపర్. 10వ క్లాస్ కూడా చదవలే, ఫెయిల్ అయ్యాడు. ఈ మాట విన్నారా మీరు, ఏం చెప్పాడు అక్కడ, రాబోయే 10 సంవత్సరాలలో నువ్వు ఎక్కడ ఉండదలుచుకున్నావో దాన్ని నిర్ణయించుకుని నిరంతరము ఆ దిశ వైపే వెళ్ళు, ఇంక ఇటు ఇటు చూడబాక. నిన్నాడు ఇంటికి వెళ్ళాడు, తన స్నేహితుడితో చెప్పాడు, ఇలాగా విన్నాను సాగుబోతు వాళ్ళు ఏదో చెప్తూ ఉంటాను. వాళ్ళు మాత్రం సాగుబోతులు కారయ్యా, తూలుతో వెళ్ళారది వేరే విషయం, కానీ నాకు తెలిసే వాళ్ళు ఊళ్ళో చాలా ప్రముఖమైన వ్యక్తులు. వాళ్ళు ఇది అంటున్నారు, అయితే నువ్వే ఒక ఆదర్శాన్ని పెట్టుకుని, దేన్ని పెట్టుకుని, ఒక ఆదర్శాన్ని పెట్టుకుని. తాగుబోతుగాడు ఏం చెప్పాడు, రాబోయే 10 సంవత్సరాలలో నువ్వు ఏ స్థితిలో ఉంటావో ఆ స్థితిని ఊహించుకుని దానికి అనుగుణ్యంగా జీవించు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, దీన్ని గాయత్రి మాట వైపు చెప్తాను నేను, కానీ పదాలు ఇవి మీరు అర్థం చేసుకోలేకపోతే మామూలుగా తీసుకుంటే మీకు అర్థం కాదు. 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఏ స్థితిలో ఉంటావో ఊహించుకో, ఆ స్థితికి అనుగుణ్యంగా ఏం చేయాలి, నీ జీవితాన్ని మలుచుకో. తన స్నేహితుడితో చెప్తే వాడి స్నేహితుడు ఏమన్నాడు, తాగుబోతుగాడు మాట ఇచ్చివాడిగా పోయి పడుకో అన్నాడు. కానీ వీడికి నిద్ర పట్టలే, ఆ బుర్రలో పడింది. ఏం పడింది, ఇది ఇన్నిసార్లు నేను చెప్తున్నాను, దాని విలువ మీకు తర్వాత తెలుస్తుంది. 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఏ స్థితిలో ఉంటావో ఊహించుకుని ఆ స్థితి వైపే వెళ్ళు. ఇది అర్థమైంది కదా. ఇతను ఊహించుకుని ఒక కాగితం మీద రాసుకున్నాడు, నేను 10 సంవత్సరాల తర్వాత ఇలా ఇలా ఉంటాను అని. క్యాలెండర్లో ఇయర్ గుర్తుపెట్టుకుంటున్నాడు. ఇక్కడ కంప్యూటర్ కదా, ఇంతటి కంప్యూటర్ క్యాలెండర్లో ఆ ఇయర్ని పెట్టుకున్నాడు. అంటే నువ్వు కంప్యూటర్ ఓపెన్ చేయగానే ఏమవుతుంది అంటే, డెస్క్ టాప్ మీద దాన్ని ఏమంటారు, స్క్రీన్, ఆ స్క్రీన్ మీద ఇయర్ ఫ్లాష్ అవుతుంది. ఆ ఇయర్ కిందన అంటే ఇప్పుడు 2006 కదా, అంటే 2016 తర్వాత ఇదిగో 2016 ఐ విల్ బికమ్ దిస్, ఐ విల్ బికమ్ దిస్, ఐ విల్ బికమ్ దిస్ అని ఫ్లాష్ అవుతూ ఉంటుందన్నమాట. దాన్ని స్క్రీన్ సేవర్ అని ఏదో అంటారు, స్క్రీన్ సేవర్. అంతేత ఎప్పుడు కంప్యూటర్ ఆపినా అది ఫ్లాష్ అవుతూ ఉంటుందన్నమాట. అలా పెట్టుకున్నాడు అని చెప్పాక అతను ఎంత చదువుకున్నాడు, 10th క్లాస్ సేవ్. సరే ఇతని సంగతి వదిలేద్దాం. ఇది వినండి నేను చెప్పేది. ఒక హెలికాప్టర్ వెళ్తోంది, హెలికాప్టర్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జనరల్ ఎలక్ట్రిక్ అని ఒక కంపెనీ ఉంది, వాళ్ళ యొక్క ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు అంటే వాళ్ళ జీతాలు ఏ స్థాయిలో ఉంటాయో మీకు తెలుసు కదా, లక్షల డాలర్లు ఉంటాయి నెలకి వాళ్ళకి శాలరీ.
వీళ్ళందరూ ఈ వ్యక్తి యొక్క లెక్చర్ వినటానికి వచ్చారు. ఇతని గారు 200 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో లెక్చర్ ఇస్తున్నాడు. ఈ వ్యక్తి హెలికాప్టర్ ఎక్కి ఈ ప్లేస్కి రావాలి. సరే, హెలికాప్టర్ ఎక్కి దిగుతున్నాడు. దిగాక చాలామంది, నీ వల్ల మా జీవితాలు బాగుపడ్డాయి అని ముసలాళ్ళు, పిల్లలు, వాళ్ళు అందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఇతను అసలు ఆ లెక్చర్ హాల్లోకి రానివ్వటంలే, ఈ షేక్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. సరే, ఇతను డయాస్ మీద ఇచ్చాక, నేను 10 సంవత్సరాల కిందట ఈ పరిస్థితిని ఊహించుకున్నాను, ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. ఎవడు ఈ వ్యక్తి? ఆ డోర్కీపర్. ఇప్పుడున్నాడు ఆంటనీ రాబిన్స్, చాలా పుస్తకాలు రాస్తాడు అతను. ఎవేకిన్ ద జైంట్ నిచ్చిందనో అద్భుతమైనటువంటి పుస్తకాలు అది. ఇదంతా కూడా గాయత్రీ మంత్రం యొక్క ఒక అక్షరంలో ఉంది. అది తెలిసిన మనం ఇదో ఇలా జీవిస్తున్నాం. ఎందుకంటే పిచ్చి వేషాలు వేస్తున్నాం తప్ప గాయత్రి ఉపాసన అనేది మనకు అర్థం కాలేదు. పెద్ద పెద్ద కంపెనీల ఎండీలు, డిఎంలు, వైస్ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు అతను జీవించటం ఎలాగో నేర్పుతున్నాడు ఆంటనీ రాబిన్స్ అనేటటువంటి వాడు. వాడి క్లాసులకు వస్తున్నారు మామూలు వ్యక్తులు కాదు. ఎవరు వాళ్ళు? కోటీశ్వర్లు అని కూడా అనకూడదు మనం. పరమ కోటీశ్వర్లు అనాలేమో వాళ్ళని, మామూలు కోటీశ్వర్లు కాదు. మరి గాయత్రి మంత్రం మీకేం లక్ష్యం ఇస్తుంది? సత్ సవితురు వరేణ్యం. మామూలు వ్యక్తి కాదు. నీ లక్ష్యం ఎవడు? నీ ఆదర్శం ఎవడు? ఆ సూర్యుడిలాగా. మరి ఆ సూర్యుడు ఏం చేయాలి? భర్గో దేవస్య ధీమహి, నాలో అంధకారాన్ని పోగొట్టాలి. పోగొట్టే కూడా సరిపోదు. ఏం చేయాలి ఆయన? ధియో యోన ప్రచోదయాత్, నా జీవితాన్ని ఆ మార్గం వైపు మలచాలి. మలవబడుతోందా? అసలు దాని అర్థం మనకి తెలుస్తోందా? ఒక వ్యక్తి ఒక ఆదర్శాన్ని పెట్టుకుని 10 ఏళ్లలో అంతవాడైపోయాడు. తాగుబోతుల కంపెనీలో బారులో డోర్ కీపర్గా పనిచేస్తున్నటువంటి వాడు హెలికాప్టర్లో దిగుతూ ఉంటే లెక్చర్ ఇవ్వటానికి, ఎక్కడి నుంచి వస్తున్నాడు మళ్ళా లెక్చర్ ఇవ్వటానికి? 200 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాడు. ఆయన లెక్చర్లు వినటానికి వీడు పడిగాపులు రాస్తున్నారు. మామూలు వ్యక్తులు కాదు. అంచేత ఈ గాయత్రి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోండి. మామూలు వ్యక్తులకి గాయత్రి అక్కర్లేదు అసలు. మరి మీకు అవసరం అవునా కాదా? ఖచ్చితంగా. గురువుగారు ఏం చెప్పారు అంటే, అనేక జన్మల బట్టి నాతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక తాడులో మణులు ఎలాగ సూదితో గుచ్చుకుని తయారు చేస్తారో నాతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈనాడు ప్రపంచంలో పుట్టించాను. నా పేరు చెప్పండి చాలు వాళ్ళకి, మిగతాది అదే జరిగిపోతుంది. అంత నమ్మకం ఉంది వాళ్ళకి మన మీద. మనము ఆయన పేరు చెప్పినా చెల్లించటం లేదు. స్మృతి పోయింది, గుర్తు తెచ్చుకోండి. ఏ గురువు ఏం చేయలేడు. మీ అంతటా మీరు ఈ ఉపాసన అనేటటువంటి దాన్ని, ఏంటి ఉపాసన అంటే దగ్గర కూర్చోవటం. ఎవరి దగ్గర కూర్చోవాలి మీరు? ఆ లక్ష్యం దగ్గర. చెప్పాను ఇందాక, 10 ఏళ్లలో నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను అక్కడికే వెళ్తాను అనుకుంటూ కూర్చున్నాడు. దానికి తగిన ప్రయత్నాలు చేశాడు, అంత గొప్పవాడైపోయాడు. మరి గాయత్రి సాధకులు ఏమవుతారు? కానీ గాయత్రి సాధకులకి అతని తెలియని ఒక రహస్యం ఉంది. గురువు యొక్క అనుగ్రహం ఉంది. ఆయన గురువు యొక్క అనుగ్రహం లేదు, ఆయన కష్టపడాలి. మనకి మన గురువు, మీరందరూ కూడా ఈ క్లాస్కి వచ్చారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అంతటి మీరు వచ్చారు అనుకునే భ్రమ పోవాలి. మీకు మీ సంకల్పంతో రాలే, ఆయన సంకల్పంతో వచ్చాం. అది అర్థం అవుతే అసలు చాలా ముందుకు వెళ్ళిపోతారు మీరు. ఉపాసన అంటే అది. ఉపాసన అంటే దగ్గర కూర్చోవటం. ఎవరి దగ్గర కూర్చోవాలి? గురువు దగ్గర కూర్చోవాలి. మరి ఆ గురువు మనకేం చెప్తాడు? సత్సవితురు వరేణ్యం, ఆ సూర్యుడు లాగా జీవించటం ఎలా నేర్పుతాడు. నేర్పితే సరిపోదు. మనలో ఉన్నటువంటి అది పాటించటానికి అననుకూలమైనటువంటి అజ్ఞానాంధకారం ఉన్నదే, దాన్ని కూడా తీసేస్తాడు. భర్గో దేవస్య ధీమహి, తీసేయటమే కాదు మిమ్మల్ని ఆ మార్గం వైపు నడిపిస్తాడు కూడా. కానీ ఎప్పుడు నడుస్తే దానికి ఏం చెప్పాను నేను? కాలేజీలో ఫీజు కట్టి, డబ్బు కట్టి 2 నిమిషాల పాటు కాలేజీకి వెళ్ళి వెనక్కి వచ్చేస్తే సబ్జెక్ట్స్ ఏమొస్తాయి నీకు? ఈ గాయత్రి విద్యని ఎంత సీరియస్గా నేర్చుకోండి, మీలో ఎవరు అంత సీరియస్గా నేర్చుకున్నా ఖచ్చితంగా శ్రీరామ్ శర్మ ఆచార్య కంటే గొప్పవాళ్ళు అవుతారు. ఎందుకు ఎందుకు గొప్పవాళ్ళు అవుతాం, ఎందుకు అవుతాం ఎందుకంటే ఆయనకి తెలిసిందంతా చెప్పాక కొంచెం ముందుందాం అంతే కదా. ఈనాడు ప్రతి ఫిజిక్స్ స్టూడెంట్ ఐన్స్టీన్ కంటే గొప్పవాడు కాదా? ఐన్స్టీన్కి తెలిసిందంతా ఈనాడు ఫిజిక్స్ స్టూడెంట్కి తెలుసునా తెలీదా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంటే ఈనాడు పిల్లలందరూ కూడా ఐన్స్టీన్తో సరిసమానులు అవునా కాదా చెప్పండి? సరిసమానులే. కానీ ఐన్స్టీన్ కనిపెట్టగలిగేటటువంటి కొత్త విషయాలు కనిపెట్టే బ్రెయిన్ ఉందే అది లేదు, అది వేరే విషయం. శ్రీరామ్ శర్మ ఆచార్య లెవెల్లో ఒక నూతన శక్తిని ప్రపంచానికి అందించ చేయగలగటం అనేది మనం చేయలేకపోవచ్చు. కానీ ఆయన అందించిన శక్తిని ఆయన కంటే ఎక్కువ బాగానే ఉపయోగించుకోవచ్చు, అది మీరు గుర్తుంచుకోండి. అందుకే ఆయన ఎప్పుడూ ఏం చెప్పేవారు అంటే, నా యొక్క ఈ గాయత్రి విద్య వైజ్ఞానిక గాయత్రి. వైజ్ఞానిక ఆధ్యాత్మికత అనే మాట ఎంతగా ఆయన ఉపయోగించేవాడు అవడికి అర్థం కాలే ఆ మాట. వైజ్ఞానికత అంటేనే అర్థం ఏంటి అంటే, న్యూటను, న్యూటన్ తర్వాత రూదర్ఫోర్డ్, రూదర్ఫోర్డ్ తర్వాత ఇంకో సైంటిస్ట్, ఇంకో సైంటిస్ట్, అలాగే ఒక సైంటిస్ట్ తర్వాత ఒక సైంటిస్ట్ వచ్చారు. న్యూటన్ తర్వాత వచ్చిన సైంటిస్టులు అందరూ న్యూటన్ కంటే గొప్పవాళ్ళు, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇంచేత న్యూటన్ ఏం చెప్పాడో తెలుసుకొని దానికంటే ఒక అడుగు ముందుకు వేశారు. మన భారతదేశంలో గాయత్రి ఉపాసకులు ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ భారతదేశంలో మీరు మొత్తం లెక్క కడితే కోట్ల మంది ఉండి ఉంటారు, ఉందరా? ఇప్పుడు గురువు గారు గాయత్రి మంత్ర ప్రచారం చేశాక ఇంకా ఎక్కువ మంది అయిపోయి ఉంటారు. కానీ వీళ్ళెవరూ కూడా గాయత్రి ఉపాసకులు కాదు. ఉపాసకులు అంటే ఏంటి? దగ్గర కూర్చునేవాళ్ళు. దగ్గర కూర్చుంటే ఏమవాలి? నిప్పు దగ్గర కూర్చుంటే నీ బట్టలు ఏమవుతాయి? వేడెక్కుతాయా వేడెక్కవా? ఇంకేత నువ్వు నిప్పు దగ్గర కూర్చొని బయటకు వచ్చావు అనుకో, కొంతసేపు అయినా వేడి ఉంటుంది. మరి గాయత్రి అమ్మవారి ముందు మనం కూర్చుని అమ్మవారి ఏ లక్షణాన్ని మనం పొందాం? ఏ లక్షణం పొందాం మీరు చెప్పగలరా? నేను ఆయన అయితే చెప్పాడు, నేను 10 సంవత్సరాల కిందట ఈ లక్షణాన్ని పెట్టుకున్నాను. ఎవరి గురించి చెప్తున్నాను నేను? యాంథనీ రాబిన్స్ గురించి చెప్తున్నా. నేను ఈ స్థితికి వచ్చేసాను అంటే ఏం చేశాడు ఆయన? ఉపాసన చేశాడు, ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. రోజు ఉపాసన చేస్తూ చేస్తూ ఆ లక్ష్యం వైపు నేను వెళ్తున్నానా లేదా? మరి మన గాయత్రి ఉపాసనలో అదేదైనా ఉందా? ఓం బాబు సూత్రుడు భగవతి గురించి జీవన బుద్ధుడిగా 9 రోజుల పాటు చేస్తాం, 24,000 మంత్రాలు పూర్తయిపోయి 240 ఆహుతులు వేస్తాం, పూర్ణాహుతి అయిపోయింది. ఈ 10 రోజుల గాయత్రి మంత్ర జపం వల్ల మీరు ఏం పొందారు? అమ్మవారి యొక్క శక్తికి ఎంత దగ్గర వచ్చారో అది ఆయన వైజ్ఞానిక ఆధ్యాత్మికత అని ముట్టుకున్నాడు. ఆయన MBBS చదవటానికి 5 ఏళ్ల సిలబస్ ఉంటుంది. 5 ఏళ్ల సిలబస్ ఒకే రోజులో చెప్పేస్తారా? చెప్తారా? ప్రతిరోజు 5 ఏళ్ళు అయ్యేసరికి సిలబస్. మరి ఆయన గాయత్రి మహావిజ్ఞాన్ అనేటువంటి 3 పుస్తకాలు రాసి అక్కడ పెడితే అదేది చదవకుండా నేను శ్రీరామ శర్మ ఆచార్య శిష్యుండని చెప్పుకునే హక్కు మనకు ఉన్నదా? లేదు. ఆయన చెప్పింది అది, బాబు మంత్రజపం ఒకటే సరిపోదు, మంత్రజపమే క్రైటీరియా అయి ఉంటే అందరూ గొప్పవాళ్ళు అయిపోయేవారు. మంత్ర జపముతో పాటు సాధన ఉండాలి. తేడా అర్థం చేసుకోండి. ఉపాసన, సాధన. ఉపాసన ఏంటి? మంత్రం చెప్పాం. అంటే
ఆ సూర్యుడి యొక్క అంధకారాన్ని పోగొట్టేటటువంటి జ్ఞానాన్ని నాలో దింపుకుంటున్నాను, ధారణ చేస్తున్నాను, అది నన్ను సన్మార్గము వైపు ప్రేరేపిస్తోంది. ఇది నీ లక్ష్యం. మన లక్ష్యం ఏంటి అంటే గాయత్రి చేస్తున్నప్పుడు ఆ సూర్యుడి యొక్క శక్తిని నా బుర్రలో ధారణ చేయాలి. గురుదేవులు ఏం రాస్తున్నారు అంటే గాయత్రి తత్వదర్శనం అని Volume 9 ఉంది. మరి మీరు నేను కలిసి ఎప్పుడు అది చదువుతామో నాకు తెలియదు, కానీ అందులో ఆయన ఈ విషయాలు చెప్పాడు. మా గురువు గారు చెప్పారు గాయత్రిని చేసుకుంటూ ఆ సూర్యుడి యొక్క శక్తి నీ శరీరంలోకి దిగుతోంది, నీ శరీరం కాంతివంతం అవుతుంది. మంత్రజపం చేసుకుంటున్నాను, మంత్రజపంతో పాటు ఏం చేయాలి, ఆ సూర్యుడి యొక్క శక్తి నాలో దిగుతోంది, కాంతివంతం అవుతుంది శరీరం. మొదటి 5 సంవత్సరాలు నాకేమీ అర్థం కాలేదు అన్నాడు ఆయన. మా గురువు చెప్పినట్టు చేశాను నేను, కళ్ళు మూసుకున్నాను, కాంతి లేదు ఏమీ లేదు, మంత్రజపం చేస్తున్నాను. కానీ మనస్సు దేని మీద లగ్నం చేస్తున్నాడు, నా శరీరములో ఆ సూర్యుని యొక్క కాంతి ధారణ చేస్తున్నాను. ఆ ధారణ చేయటం వల్ల నా శరీరము కాంతివంతం అవుతుంది. సడన్ గా ఒకరోజు నా శరీరం కాంతివంతం అయిపోయింది అన్నాడు ఆయన. అది మన మొదట ఉపాసన. మొదట మీరు అది పొందాలి. ఇది ఒక రోజులో రాదు, అది అర్థం చేసుకోండి. అందుకే నేను ఏం చెప్పాను అంటే, అడుక్కోవటానికి గాయత్రి దగ్గరికి వచ్చే వాళ్ళకి ఈ గాయత్రి మహావిద్య వేస్తే గురువు అనుగ్రహం ఓకే. మీరు ఆశ్రమం దగ్గరికి వెళ్ళిపోయి మా గురువు గారి చరణ కమలాలు అక్కడ పెట్టి ఉన్నాయి, ఆ గదిలో కూర్చుని అడగండి. ఒక వీరభద్రుణ్ణి కేవలము ఆ పని చేయటానికి నేను నియమించాను అని ఆయన చెప్పుకుని వెళ్ళాడు. చాలామంది వయస్సులో ఎంత పెద్ద ఉన్నా కూడా పిల్లలే వాళ్ళు, చాక్లెట్లు కావాలి వాళ్ళకి. ఆ చాక్లెట్లు ఇవ్వడానికి ఒక మనిషిని పెట్టానులే. మీకు చాక్లెట్లే కావాలి అనుకుంటే మీరు ఆశ్రమానికి వెళ్ళండి. ఆశ్రమానికి ఏది పేరు, శ్రీరామహంస సహ్యాద్రి ఆశ్రమానికి వెళ్ళండి. అక్కడ గురువు గారి చరణ కమలాలను ఒకసారి వెళ్ళి చూడండి, చూస్తే అర్థమవుతుంది. అక్కడ మీరు పొద్దున్న 5:30 to 6:30 మధ్యాహ్నం, అది గురుదేవుని యొక్క కాలము, గురుదేవుని నిర్దేశించినటువంటి కాలము, ఆ టైంకి మీరు వెళ్ళగలిగితే. ఇవాళ సాయంత్రం నా దగ్గర ఒకడు వచ్చాడు. వచ్చి మాస్టారు ఏంటో ఎన్నేళ్ల బట్టి నేను ఏం చేస్తున్నా కూడా ఏమీ లాభం లేదు, ఓ పంచే పొద్దున్నే 4:30 వచ్చి ఆశ్రమం చుట్టూ ప్రదక్షిణ చేయి దేవాలయం చుట్టూ. అమ్మా, తన రియాక్షన్ ఇది, నేను అదిరిపోయాను అమ్మా అంటే. అంటే నీకు డబ్బులు కావాలి, కోరికలు తీరాలి, కానీ పొద్దున్న 4:30 వచ్చి మాత్రం నువ్వు ప్రవేశాలు చేయదు, ఓకే పో అన్నాను. నేనేం చేస్తా, నేను చెప్పేది చెప్పే. పాయింట్ అర్థమవుతుందా? మనము కూడా ఉల్ఫాగా కావాలి, కష్టపడటానికి అది ఆధ్యాత్మికత కాదు అన్నాడు మా గురుదేవుడు. అడుక్కోకండి అయ్యా మమ్మల్ని, గురువుల్ని, గురువుల దగ్గర నేర్చుకోండి ఆ విద్య. అడుక్కుంటారేంటి మీరు, భారతీయులేమి చేత మీరు ఆ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆ గురుదేవుడి యొక్క చరణ కమలాలను అడగండి. ఇస్తాడు, నా గురువు మీద నాకు ఆ నమ్మకం ఉంది. మీరు అడగటం, అక్కడికి మేము ఎలా వస్తామండి, మా ఇంటికి వచ్చి మా గురువు ఇవ్వాలి. మరి నాకు తెలీదు మీకు మా గురువుకి ఉన్న లింక్స్, ఆయన మీ ఇంటికి వచ్చి వస్తాడేమో నాకు తెలీదు. నా దృష్టిలో మాత్రం రాడు. మీరు ఆయన దగ్గరికి వెళ్తారు నేర్చుకోండి. పెద్దవాళ్ళ దగ్గరికి చిన్నవాళ్ళు వెళ్ళాలి, అడుక్కునేవాడు ఇచ్చేవాడి దగ్గరికి వెళ్ళాలి తప్ప మా దగ్గరికి వచ్చి ఇవ్వాలి అనేటటువంటిది కూడా ఈ ఆధ్యాత్మికతలో చాలా పిచ్చి పిచ్చులు ఉన్నాయి. ఉదాహరణకి నేను ఒక ఊళ్ళో సాయిబాబా పారాయణ చరిత్ర చేయండి అని చెప్పాను. ఆయనే చేయించుకుంటాడండి. జవాబు ఏంటి అంటే ఆయనే చేయించుకుంటాడండి.
మీరు అర్థమైందా ఏంటో, సాయిబాబా చిర ఎవరు మీ చేత చదివిస్తాడు? సాయి. ఎందుకమ్మా? నువ్వు చదవకపోతే ఆయనకేంటి లాస్? ఏమైనా లాస్ ఉందా? మీకు ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదు. మన కోసం గురువుల దగ్గరికి వెళ్తున్నాం తప్ప గురువులకి మనం గుదిబండలమే. కొంచెం అస్పష్టత అర్థం చేసుకోండి. అందుకే గురుదేవుడు తన గురించి ఏం చెప్పుకున్నారంటే ప్రఖర ప్రజ్ఞ. ప్రఖర అంటే తీవ్రమైనటువంటిది. మాతాజీ పక్కనుంది కనుక భరించగలుగుతున్నాం, సజల శ్రద్ధ పక్కనుంది కనుక ఆయన భరించగలుగుతున్నాం తప్ప లాస్ట్ ఆయన భరించలేమని. వేడి ఆయన అర్థమవుతుంది. ఆయన ఏమన్నాడు, మనం ఏం జవాబిస్తున్నాం? సాయి చరిత్ర చదువుకోవాలి, గురు చరిత్ర చదువుకోవాలి అంటే ఎవరు చదివించాలి? గురువు చదివించేట నీ చేత చదివించేం చేయాలి? నువ్వు అడిగిన చేయాలి. మూర్ఖత్వమే కదా. ఆ మూర్ఖత్వం నుంచి నాకు తెలిసి బయటపడేసినటువంటి వ్యక్తి ఈయన ఒక్కడే. ఆయన ఏం చెప్పాడు అంటే కామన్ సెన్స్ అనేది ఆధ్యాత్మికతలో కూడా ఉండాలి. మీకు గోదానం చేస్తారు చాలామంది కాశీలో. గోదానం అంటే ఏంటి? ఒక ఆవుని దానం చేయాలి. సరే, ఆవును దానం చేయలేమండి, పొందిందండి ఆవు ఖరీదు ఇచ్చేయండి. లాజికల్లీ కరెక్ట్. నువ్వు ఆవు కొని ఇవ్వలేకపోతే పొందిలే ఆవు ఖరీదు చేయండి, రూపాయి పావులా ఇస్తామండి. సవారుపియా అని హిందీలో అంటారు. అంటే ఏం రూపాయి పావులా దేనికి ఇస్తారు? గోదానికి. ఈ గోదానం చేయటం వల్ల ఏమైంది? ఈ రూపాయి పావుల గోదానంతో మీ వెళ్ళరేపై లోకానికి వాడు ఆవు తోక పట్టుకుని ఏమవ్వాలి? వైతరణి నది దాటాలి ఈ రూపాయి పావుల ఆవుతో. ఇజ్ ఇట్ పాసిబుల్? చల్తా, ఇదంతా జరుగుతుంది. మనమే ఆ మూర్ఖత్వం చేస్తాం. సర్వాభావే అక్షతాం సమర్పయామి. అంటే ఆ భావం ఏంటి అక్కడ? ఆ వస్తువు మీకు దొరక్కపోతే. అభావం అంటే అర్థం ఏంటి? లేదని. లేకపోతే ఎవడేం చేస్తాడు? అప్పుడు అక్షింతలే. ఇప్పుడేంటి? స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, ధూపం సమర్పయామి, సర్వాభావే అక్షతాం సమర్పయామి. ఆయనకి ఒళ్ళు మండి నీ కోరిక బదులు అక్షింతలు ఇస్తానంటే ఏమవుతుందో మరి మీరు ఆలోచించుకోవాలి. మీ పూజా విధానం అది. మరి బయటపడండి ఆ రాంగ్ ట్రాక్ నుంచి. మీరు బయటపడకపోతే ఈ ఉపాసనకు అర్థం లేదు. ఒకడు తన భార్యకి వజ్రాల నగలు బహుమానం ఇచ్చాడు. భార్య పుట్టినరోజు ధగ 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 మెరిసిపోతున్నటువంటి వజ్రాల నగ బహుమతి ఇచ్చాడు. బహమురిసిపోయింది ఆవిడ. చూడండి మా ఆయన వజ్రాల నగ బహుమతి ఇచ్చాడు. రెండో రోజు పొద్దున్న ఈవిడ గారు ఆయన జేబులో చేపెట్టింది. పెడితే ఈ వజ్రాల నెక్లెస్ యొక్క రసీదు ఆవిడకి కనిపించింది. రసీదు ఖరీదు ఎంత అంటే 10 రూపాయలు. అంటే ఆ వజ్రాల నగ ఖరీదు ఎంత? చడామడ తిట్టింది ఆయన. మోసం చేస్తావా నన్ను? ఎందుకు తిట్టింది? ఎందుకు తిట్టింది? వజ్రాల నగ 10 రూపాయలకి రాదు. నువ్వు ఇచ్చే రూపాయి పావాల దానికి నీ గురువు ఏమి ఇవ్వగలడు నీకు? అది అర్థం చేసుకోండి. శ్రీరామ శర్మ ఆచార్య యొక్క ఈ ఒక్కటి మీకు అర్థమైపోతే తెలిసిపోతుంది. పాత్రత పెంచుకొనకుండా నీకు ఏ వరదానాలు లభించవు. అసంభవము అది. పాత్రత ఎలా పెరుగుతుంది? మొదటి ఆధారము మంత్ర జపం. మొదటి ఆధారము, ఫస్ట్ స్టెప్ అది. మంత్ర జపము తర్వాత ప్రాణాయామం ఉంది, ప్రాణాయామం తర్వాత ధ్యానం ఉంది. గురుదేవులు ఎప్పుడు కూడా ఈ మూడింటిని జపము అంటే హై స్కూల్ అని, ప్రాణాయామము అంటే డిగ్రీ లెవెల్ అని, ధ్యానము అంటే యూనివర్సిటీ లెవెల్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అందరూ ధ్యానాలు చేసేవాళ్ళే, అందరూ ప్రాణాయామాలు చేసేవాళ్ళే, అందరూ చెప్పాలి. ఈ గురుదేవుల యొక్క ఈ మూడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, జపము, ప్రాణాయామము, ధ్యానం, ఈ మూడు అవసరం. కానీ వీటన్నిటికీ ఆధారం ఏంటి అంటే జపం. జపము లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ప్రాణాయామం చేయలేరు, ప్రాణాయామము లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ధ్యానంలోకి వెళ్ళలేరు. ఈ స్టెప్స్ గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక జగత్తులో నేను చెప్పిన పాయింట్స్ అర్థమవుతున్నాయి కదా మీకు. అంచేత చవకలో ఏం దొరకదు మీకు, ఏమీ దొరకదు. చవకలో దొరికేది చవక వస్తువే. వివేకానందని లండన్లో ఆయన లెక్చర్ ఇస్తూ ఉంటే కొంతమంది విదేశీ పత్రకారులు ఆయన్ని హేళన చేశారు. ఏమని చెప్పారంటే, మీ దేశంలో నకిలీ సాధువులు ఉంటారట కదా అని. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అన్నాడు ఆయన. మీకు ప్రశ్న అర్థమైందా ఏమడిగారు వాళ్ళు? ఏమడిగారు అంటే, మీ దేశంలో నకిలీ సాధువులు చాలామంది ఉంటారట కదయ్యా. అంటే అడిగిన వాడి ఉద్దేశం ఏంటి, నువ్వు కూడా? ఈయన గారి జవాబు ఏంటి అంటే, వివేకానంద ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అన్నాడు. నేను గర్విస్తున్నాను వాళ్ళు ఉన్నందుకు. అదేం కదా అంటా ఉన్నాడు. అవునయ్యా, నకిలీ సాధువులు ఉన్నారంటే ఒరిజినల్ ఉన్నట్టేగా. ఒరిజినల్ ఉంటేనే కదా నకిలీ ఉంటాడు. నకిలీకి విలువ ఎప్పుడుంటుంది? ఒరిజినల్కి విలువ ఉంటే. నకిలీ డైమండ్కి విలువ ఎప్పుడొచ్చింది? ఒరిజినల్ డైమండ్ ఉంటే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అన్నాడు. నకిలీ సాధువులు ఉన్నారంటే అర్థం ఏంటి? ఒరిజినల్ సాధువులు చాలా గొప్పవాళ్ళు అని అర్థం. దద్దమల్లారా, మీకు అర్థమైందా అన్నాడు. ప్రఖర ప్రజ్ఞ, ఈయన శిష్యుడే కిందటి జన్మలో రామకృష్ణ పరమహంస యొక్క శిష్యుడే వివేకానంద. ఆ శిష్యుడికే అంత పదునుంటే ఇంకోడెవడో అడిగాడు వివేకానందని. ఈ ఆత్మ అంటావు, ఆత్మ చాలా గొప్పదంటావు, చాలా పవిత్రమైందంటావు, అది అసలు అపవిత్రం ఎలా అయిపోయిందయ్యా అని అడిగారు. ప్రశ్న అదే కదా, మనం అందరం ఆత్మలం, మనందరికీ ఆత్మ యొక్క శక్తి ఉన్నది. మరి మనందరికీ ఆత్మ యొక్క శక్తి ఉన్నప్పుడు, మనం అందరం ఆత్మలమే అయినప్పుడు అసలు మనం కిందకి ఎలా పడ్డామయ్యా అన్నాడు. ప్రశ్న అది. భలే ప్రశ్న అనిపిస్తుంది మీకు, కానీ వివేకానంద ఇచ్చిన జవాబు ఏంటో తెలుసు కదా. మా గురువులు, ఋషులు ఈ ప్రశ్నకి జవాబిచ్చారు. ఎవరు జవాబిచ్చారు? గురువులు, ఋషులు దీనికి జవాబిచ్చారు. ఏ ప్రశ్నకి? ఆత్మ ఎలా కిందకి దిగజారిందో. ఆహా, ఏం చెప్పారు? వి డోంట్ నో. ఏం జవాబిచ్చారు వాళ్ళు? మాకు తెలియదయ్యా ఎలా పడ్డాము. పడ్డాము పిచ్చి వాళ్ళలాగా ఎలా పడ్డామో ఆలోచించారు. ఎందుకు పడ్డావు కదా పైకిలే, అది మా వాళ్ళు చెప్పారు తప్ప ఎలా పడ్డావు అన్నది మా వాళ్ళు చెప్పలేదయ్యా. అనేక రకాలుగా పడవచ్చు. ఎలా పడితే ఉంది, పడ్డావు. మరేం చేయాలి ఇప్పుడు? కమిషన్ వేసి ఎలా పడ్డాం? ఈ పట్టానికి కారణం ఎవడు? ఎడం వైపు నుంచి పడ్డావా, కుడి వైపు నుంచి పడ్డావా? ఎందుకయ్యా పడ్డావు అర్థమైంది కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎలా పడ్డావు అనేది ప్రశ్న కాదయ్యా, ఎలాగా పైకి లేవాలి అనేది. ఎలా అర్థమైందా ఆలోచన విధానం ఆధ్యాత్మికత? ఈ ఉపాసన, సాధన, ఆరాధన, జపము, ప్రాణాయామము, ధ్యానము, వీటన్నిటికీ ఆధారమైనటువంటి శివుడు. నేను చెప్పాను, శివుడు అంటే ఎవరు? శివ, SIVA, సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్థ సంయమనము. మొత్తం ఆధ్యాత్మిక యొక్క సిలబస్ ఇంతే. కానీ వైద్యము అంటే ఒక లైన్లో చెప్పచ్చు, రోగము వచ్చిన వాడి రోగమును అర్థము చేసుకుని ఆ రోగానికి తగిన మందు ఇచ్చేవాడు వైద్యుడు. అవునా కాదా? వైద్యుడంటే ఎవడు? నీకు వచ్చిన రోగం వాడికి అర్థం అవ్వాలి, అర్థమయ్యాక ఏం చేయాలి, నీకు తగిన మందు ఇవ్వాలి, దానికి తగిన ఉపచారాలు చేయాలి. కానీ ఇది నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5 సంవత్సరాలు కేవలం MBBSకి, దాంతో మొత్తం వైద్యుడు అవడు వాడు, తర్వాత అనుభవం సంపాదించుకోవాలి కదా, చాలా సంవత్సరాలు పడుతుంది. అలాగే గాయత్రి మీ జీవితంలో 3 రకాలుగా ఉపయోగపడుతుంది. పరుశువేదిగా, కల్పవృక్షముగా, కామధేనువుగా. చాలా మందికి 3 రకాల్లో ఉన్న తేడా తెలియదు. ఏమనుకుంటారు అంటే అంతా ఒకటే అనుకుంటారు. ఇక్కడ పరశువేది ఏం చేస్తుంది అంటే, దానికి ఒక ఇనుప వస్తువు తగిలితే ఆ ఇనుప వస్తువు ఏమైపోతుంది? బంగారంగా మారుతుంది. గురుదేవుడు బంగారం చేసేటటువంటి విద్యను కూడా ఆయన పుస్తకాల్లో రాశాడు. గాయత్రి సావిత్రి కుండలిలో రాబోయేటటువంటి రోజులలో మనిషి ఈ సూత్రముతో బంగారం చేసుకుంటాడు, డైరెక్ట్గా రాశాడు ఆయన సూత్రం. నీకు దమ్ముంటే ఆచరించుకో అన్నాడు ఆయన. చాలా రాశాడు ఆయన వాంగ్మయంలో, మీరు పుస్తకాలు తీసి చదవరు. నా కోరిక ఏంటంటే, ఈ 2-3 రోజుల్లో నేను మిమ్మల్ని గాయత్రి మహావిద్యార్థుల్లో నిష్ణాతులు ఏం చేస్తాను, ఏం చేయలేను, ఏం చేయగలను, దాని మీద మీకు ఇంట్రెస్ట్ నేను కలగజేయగలిగితే, నేను నేర్చుకున్నది మీకు చెప్తే తర్వాత మీరు ఇంకా ముందుకెళ్ళాలి. కానీ ఇది ఒక ప్యూర్ స్కూల్ ఎడ్యుకేషన్ లాగా, కాలేజీ ఎడ్యుకేషన్ లాగా గంటలు గంటలు మీరు చదువుకోవాలి, గంటలు గంటలు చెప్పే టీచర్లు ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా గురుదేవులు ఒక మాట అంటూ ఉండేవారు, నలంద సత్యశీల, నలంద సత్యశీల. ఆయనకి ఎప్పుడు అది ఒక తీరని కోరిక. పూర్వకాలంలో మన భారతదేశంలో నలంద తక్షశిలలో ఈ ఎడ్యుకేషన్ ఉండేది, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఎడ్యుకేషన్ ఉండేది. అది మళ్ళీ స్థాపించాలి అని వస్తుంది. అది దానికే ఇది బీజ రూపంలో జరుగుతున్నాయి. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనము ఈ బీజాలు వేసుకుంటాం. ఇదంతా ఏ హెడ్డింగ్లో నేను చెప్తున్నాను, సాధన అనేటటువంటి హెడ్డింగ్లో. గాయత్రి సాధన వలన విపత్తుల నివారణ, గాయత్రి ఉపాసన వల్ల కాదు. తేడా అర్థం అవ్వాలి మీకు ఆ పదానికి, ఇది సైన్స్. ఇది గాయత్రి ఉపాసన అంటే ఏమిటి, గాయత్రి సాధన అంటే ఏమిటి? ఉపాసన అంటే దగ్గరగా కూర్చున్నారు, దగ్గరగా కూర్చుంటే ఆ గుణాలు మీకు వచ్చాయి. ఇందాక నేను ఉదాహరణ ఇచ్చాను కదా, నిప్పు దగ్గర కూర్చుంటే వేడిగా వస్తుంది, ఐస్ చేతిలో పట్టుకుంటే చేతికి చల్లదనం వస్తే. గాయత్రి మంత్రము మీరు చేస్తున్నప్పుడు ఆ గాయత్రి శక్తి మీలో రావాలి. సాధన అంటే ఏంటంటే ఆ శక్తిని ఉపయోగించుకోవడం. ఎన్నిసార్లు ఆయన ఒక ఉదాహరణ ఇచ్చేవారు గురుదేవులు, ఉపాసన అంటే ఏంటంటే, నాయన కారు డ్రైవింగ్ నువ్వు నేర్చుకోవాలి, నీకు డ్రైవింగ్ రాదు, కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి, కారు డ్రైవింగ్ రాదు అంచేత కారులో నీ అంతట నువ్వే కారు తీసుకుని వెళ్ళిపోతావా, లేకపోతే నీ పక్కన డ్రైవింగ్ వచ్చినవాడు కూర్చుంటాడా? డ్రైవింగ్ వచ్చినవాడు నీ పక్కన కూర్చుంటాడు, నువ్వెక్కడ కూర్చుంటావు? డ్రైవింగ్ వచ్చిన వాడి పక్కన కూర్చుంటావా, లేకపోతే డ్రైవింగ్ సీట్లో కూర్చుంటావా? డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మీరు ఎక్కడ కూర్చుంటారు? డ్రైవర్ పక్కన కూర్చుంటాడా, లేకపోతే మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చొని డ్రైవింగ్ వచ్చిన వాడు పక్కన కూర్చుంటాడా? మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు, డ్రైవింగ్ వచ్చినవాడు ఎక్కడ కూర్చుంటాడు? అది ఉపాసన అంటే. మీకు డ్రైవింగ్ రాదు కానీ మీరు ఎక్కడ కూర్చున్నారు? డ్రైవింగ్ సీట్లోనే కూర్చున్నారు మీరు. కానీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాక మీ ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేయరు. ఎలా డ్రైవ్ చేస్తారు? ఈయన చెప్పినట్టు డ్రైవ్ చేస్తారు. కానీ ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చుని నువ్వు పక్కన కూర్చున్నావు అనుకో, ఎప్పటికీ నీకు డ్రైవింగ్ రాదు కదా. అంచేత ఉపాసన చేస్తూ డ్రైవింగ్ వచ్చినటువంటి వాడు ఏం చేస్తాడో రాని నువ్వు కూడా అదే చేస్తావు, అవునా కదా? నీకు డ్రైవింగ్ రాదు, రాకపోయినా నువ్వేం చేస్తావు? డ్రైవింగ్ వచ్చిన వాడు ఏం చేస్తావో అదే చేస్తావు. చివరికి అది చేయటం వల్ల దాన్ని సాధిస్తావు, నేర్చుకుంటావు. అది సాధన అంటే. అంటే సాధన అంటే నువ్వు ఎలా జీవించాలి? గురుదేవుల్లాగా జీవించు. అందుకే ఎప్పుడు కూడా గురువులందరూ చెప్పేది ఏంటి అంటే, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. నా జీవితమే ఉదాహరణగా నాలా జీవించు. నేను అలా జీవించలేనండి, సాధన చేయటం లేదు. నువ్వు అలా జీవించడానికి ప్రయత్నించాలి. మొదటి రోజులో వచ్చేస్తుందా? రెండు రోజులు వస్తుందా? డ్రైవింగ్ రాదు, మూడో రోజులో రాదు. ఎప్పుడు వస్తుంది? తీవ్రంగా ప్రయత్నిస్తే రోజుల్లోనే వచ్చేస్తుంది. ప్రయత్నించకపోతే ఎన్ని సంవత్సరాలు డ్రైవింగ్ నేర్చుకున్నా రాదు. దానికి నేను ఒక పెద్ద ఉదాహరణ. గత 20 ఏళ్ళ బట్టి డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను నేను. ఇంతవరకు నేను కార్ డ్రైవ్ చేయలేదు. ఎందుకు? సాధన లేదు కదా. సాధన అంటే అర్థమైందా? నువ్వు ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నావో దానిని జీవితంలో ఎలాగ నువ్వు ఉపయోగించుకోవాలో నీ గురువు నేర్పుతాడు. ఆ మంత్రాది దేవతని నువ్వు దింపుకోలేవు కదా. ఆయన తన జీవితంలో దింపుకుని ఏం చెప్తాడు? ఇల్లు ఇలా దింపుకో అంటాడు. దింపుకున్నాక నువ్వేం చేయాలి? సాధన చేయాలి. ఉపాసన సాధన తేడా అర్థమైందా? ఉపాసన ఏంటి? ఏం చెయ్యాలో. డ్రైవరు నీ పక్కనే కూర్చున్నాడు, నేర్పేవాడు. నువ్వెక్కడ కూర్చున్నావు? డ్రైవింగ్ సీట్లో కూర్చున్నావు. కానీ డ్రైవింగ్ సీట్లో కూర్చుని నీ ఇష్టం వచ్చినట్టు చేయటంలే ఈ ఉపాసన. ఈ పక్కన ఉన్నవాడు చెప్పింది చేస్తావు. ఉపాసన అంటే అర్థమైందా? మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఏం చేస్తావు? ఈ పక్కన ఉన్నవాడు చెప్పినది చేసుకుంటూ సాధిస్తావు దాన్ని. ఈ చేసే ప్రాసెస్ సాధన. అంటే నీ జీవితంలో గాయత్రి శక్తి దిగుతే నువ్వు ఎలా జీవిస్తావో ఆ విధంగా జీవించటం మొదలెడితే నీ కష్టాలు పోతాయి. అది ఆ వైజ్ఞానిక ఆధ్యాత్మికత అని గురువు గారు చెప్పింది. ఇదేం మ్యాజిక్ కాదయ్యా, అసంభవమైంది, నేనేమీ చెప్పటం లేదు. కానీ మీరు సాధించాలి. కారు డ్రైవింగ్ అది చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి కదా. ఎప్పుడైనా డ్రైవింగ్ నేర్చుకుంటున్నటువంటి వాడికి యాక్సిడెంట్ అయిందని మీరు విన్నారా? విన్నారా? గాయత్రి ఉపాసన వల్ల కూడా ఏమవ్వదు, యాక్సిడెంట్ అవ్వో. ఉపాసన అంటే ఏంటి? పక్కన ఉన్నాడు ఆయన, ఆయన్ని వదిలేసి నీ ఇష్ట ప్రకారం చేస్తే యాక్సిడెంట్ అవుతుంది. ఇంకేత గురుదేవులు ఏమన్నారు? నువ్వు ఎప్పుడు గాయత్రి చేసుకున్నా, ప్రపంచంలో ఎవడు గాయత్రి చేసుకున్నా, నేనున్నా పక్కన, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక కారు డ్రైవింగ్కే, కారులో చాలా యాక్సిడెంట్ అవుతాయి కదా కార్లకే. కానీ ఉపాసన అంటే డ్రైవర్ నేర్పించేటటువంటి వాడు పక్కన ఉన్నాక యాక్సిడెంట్ అయిందని మీరు ఎప్పుడైనా విన్నారా ఎవరికైనా? అందులో ఇంకా సైకిల్ డ్రైవ్ చేస్తున్న నేర్చుకునేవాడికి కాస్త మోకాలు ఏవో చిప్పలు నిలిచిపోతూ ఉంటాయి పడి. కార్ డ్రైవింగ్లో ఏమలే. అలాగే గాయత్రి సాధనలో కూడా మీరు నిశ్చింతగా చేసుకోండి. ఇంత ఆయన దమ్మది, అది చెప్పేవాడి శక్తి బట్టి ఉంటుంది తప్ప నోటి మాటలతో ఏం అవ్వదు. అందుకే గురుదేవులు ఎప్పుడూ ఏం చెప్పారు కదా, వరదానాలు వాగ్దానాలు మాటలతో కాదు, దేనివల్ల వస్తుందని? తపస్సు శక్తి వల్ల వస్తుంది. ఎటువంటి వ్యక్తి ఆయన చెప్పాను కదా, 2000 మంది వశిష్ఠులు ఒక్కచోట ఉంటే ఏమవుతుందో అంత శక్తి సంపన్నుడు. ఒక వశిష్ఠుడు రామరాజ్యాన్ని స్థాపిస్తే 2000 వశిష్ఠుల శక్తి ఉన్నటువంటి వ్యక్తి పృథ్వీని స్వర్గంగా మారుస్తాడు. అది జరిగి తీరుతుంది. ఆ కారులో మీరు ఉంటారా ఉండరా అది మీరు చూసుకోండి. దాన్ని తెలుగు భాషలో చెప్పడానికి నేనున్నా, దాని వెనకాతలు ఉన్నటువంటి శక్తి ఇవ్వటానికి ఆయన ఉన్నాడు. ఇంకా కావాల్సింది ఎవరు? నేర్చుకునే వాళ్ళు కావాలి. వాళ్ళు కనిపించటంలే అక్కడ. నేర్పేవాడు ఉన్నాడు, నేర్చిన తర్వాత కావాల్సిన మూటలు రెడీగా ఉన్నాయి. మరి ఆ అవకాశాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో చూసుకుంటూ, ఇప్పుడు మీకు ఈ సాధన అనే పదం అర్థమైంది కదా. మీరు గాయత్రి ఉపాసకులుగా జీవించండి, మీ జీవితాలు మారాలి. మామూలు వ్యక్తులుగా జీవిస్తూ మేము గాయత్రి ఉపాసకులం అంటే ఎట్లా? ఆ వేడి మనలో కనిపించాలి, ఆ స్ఫూర్తి మనలో కనిపించాలి. దానికి ఉపాసన మీద 1000 పేజీలు రాసిన వాంగ్మయం అవుతుంది. ఉపాసన సమర్పణ యోగము అని ఒక పుస్తకం ఉంది, మొత్తం పుస్తకము కూడా ఈ ఉపాసన గురించే చెప్పాడు ఆయన. ఎన్ని పేజీలు మీ ఇష్టం, మరి ఉపాసన చెయ్యాలి, మేము నేర్చుకుంటాం కానీ మేము రాలేమండి, మా పిల్లవాడు ఇంజనీర్ అవుతాడండి కానీ మా వెంటలు వదిలి రాడండి, మహా అవుతే మేమేం చేస్తాం, మా కుర్రవాడిని డ్రాయింగ్ రూమ్ వరకు పంపిస్తామండి. ఎక్కడికి వెళ్ళాలి ఇంజనీర్ అవ్వాలంటే? వాడు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాలి. ఇక్కడ సహ్యాద్రికి రావాలి. వచ్చాక ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఇంజనీరింగ్ కాలేజీలో నాగార్జున యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజీ అన్నాం అనుకో, మీకు డిగ్రీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంజనీరింగ్ కాలేజీ నుంచి రాదు, నాగార్జున యూనివర్సిటీ. మీకు గాయత్రి ఉపాసన డిగ్రీ ఎక్కడి నుంచి వస్తుంది? శాంతికుంజం నుంచి వస్తుంది, హరిద్వార్. అంతేత మీరు ఎక్కడికి వెళ్ళాలి? మరి అదంతా చూసుకోండి. అంత తప్ప మాకెక్కడ వీలవుతుందండి, మేమేం చేస్తామంటే నన్ను ఏం చేయమంటామమ్మా? పద్ధతి అది, నేర్చుకునే పద్ధతి అది, చేయవలసినటువంటి పద్ధతి అది. కానీ మన పరివార వాళ్ళని వాళ్ళని నేను ఏమడగలనంటే, ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఓ పద్ధతిగా శాంతికుంజికి వెళ్తాను నేర్చుకోండి. ఎన్నో పిచ్చి పిచ్చి పనులకి దానికి డబ్బులు ఖర్చు పెడతాం, అక్కడికి వెళ్ళాలంటే మాకు వీలు పడదంటాడు. గురువుకే వీలు పడాలి మీకు, మీరు అడగగానే సహాయం ఇవ్వటానికి. అది కుదరదమ్మా, మీరు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి డిగ్రీ కావాలంటే? శాంతికుంజికి వెళ్ళండి. అక్కడ భాషా ప్రాబ్లం ఉంటుంది కనుక ఇక్కడ తెలుగులో నేర్చుకోండి, అదే విషయాలు నేర్చుకున్నాక మాత్రమే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? శాంతికుంజికి డిగ్రీలు తీసుకోవడానికి వెళ్ళాలి. మరి అక్కడ మాకు డిగ్రీలు ఎవరు ఇస్తారండి? నువ్వు ముందు చదువుకుని పరీక్ష పాస్ అయ్యాక డిగ్రీ నీ దగ్గరికే వస్తుంది, అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. పాయింట్ అర్థమైంది కదా? కానీ మన కార్యకర్తల్ని వాళ్ళని నేను అడిగేది ఏంటంటే, మీరు ఈ ప్రణాళికాబద్ధంగా 9 రోజులు సాధన చేశారు, నవరాత్రి సాధన చేశారు, చేసిన తర్వాత ఉత్తర హిందూ దేశపు యాత్రకు వెళ్ళండి, హరిద్వార్కి వెళ్ళండి. సాధన చేసిన తర్వాత ఆరాధన అంటే ఏంటి అంటే సమాజ సేవ. దానికి మీరు హరిద్వార్కి వెళ్తే తప్ప మీకు తెలీదు సమాజ సేవ ఎలా చేయాలి. చెప్తే వచ్చేది కాదు, అది చూస్తే వచ్చేది. సంస్కృతి అనేది కబుర్లు చెప్తే రాదు, చిన్నపిల్లవాడికి సంస్కారం తల్లిదండ్రుల్ని చూసి వస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి సంస్కారము దేనివల్ల వస్తుంది? కుటుంబంలో ఉంటే వస్తుంది, లెక్చర్లు కొడితే రాదు. అంచేత మనం ఎంత ఇది నేర్చుకున్నా కూడా కనీసము మీరు సంవత్సరానికి 1-3 రోజుల పాటు శాంతికుంజిలో ఉండాలి. అక్కడ ఉంటే చాలు, ఆ వాతావరణం మిమ్మల్ని మార్చేస్తుంది. అది కొంచెం మీకు అర్థం అవ్వాలి. అదే అర్థం అవ్వాలన్నా కూడా మీరు పేజీ చూడండి. తర్వాత పేజీ నెంబర్ 57 చూడండి, స్త్రీలకు గాయత్రి సాధన. నేను అది చెప్పదలుచుకోలేదు. దాని తర్వాత పేజీ 63 స్త్రీలకు గాయత్రి ఉపాసనకు అధికారము. పేజీ నెంబర్ 63 వచ్చాయా? మొదటిది ఏంటి? స్త్రీలకు గాయత్రి సాధన. తర్వాత ఏంటి? స్త్రీలకు గాయత్రి ఉపాసనకు అధికారము. దాని తర్వాత పేజ్ 73, స్త్రీలకు వేదాధికారము లేదా? క్వశ్చన్ ఉందా లేదా? ఉంది. ఇంకా నేనేం చెప్పేది? మీరు మాత్రం చదువుకోండి అది. ఎందుకంటే పేజీలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే, స్త్రీలకు ఈ అధికారాలన్నీ ఉన్నాయి. ప్లస్ గురుదేవులు చెప్పేది ఏంటి అంటే, ఈ కాలంలో గాయత్రి విద్య పురుషుల కంటే స్త్రీలకు తొందరగా వస్తుంది, దానికి అనేక కారణాలు ఉన్నాయి, అది కూడా చూసుకోండి. ఆ విధంగా మీ మీద మాకు ఈర్ష రావాలి. ఇంకేంటే గురుదేవులు ఏం చెప్పారు అంటే, స్త్రీలకి చాలా తొందరగా గాయత్రి పలుకుతుంది. అది వశిష్ఠుని యొక్క వాక్కు. ఎటువంటి వశిష్ఠుడు? 2000 మంది వశిష్ఠుల యొక్క వాక్కు అది అయినప్పుడు, ఋషుల యొక్క వాక్కులో ఉన్నటువంటి తమాషా ఏంటి అంటే అది జరిగి తీరుతుంది. దాని తర్వాత స్త్రీలు అనధికారిణులు కాదు, అంటే స్త్రీలు ఖచ్చితంగా గాయత్రి చేసుకోవచ్చు. ఇంతవరకు నేను దాటేస్తున్నాను. నేను ఎందుకు దాటుతున్నాను అంటే ఇది మనకు బుర్రకు వంట పట్టింది, ఈ పిచ్చి ప్రశ్నలు మనకి రాకూడదు. కానీ బయట ఎవరైనా అడిగితే వాళ్ళకేం చెప్తాం అనే దానికి ఆ పేజీల్లో చదువుకోండి. ఇంతకంటే ఎక్కువ జవాబు ఇవ్వక్కర్లే, ఇంత మీరు జవాబు చెప్పే లోపల వాడు పారిపోతాడు అంతే కదా. మరి అడగడు ఎప్పుడు కూడా, పిలిచి ఏం అడిగావయ్యా నువ్వు, స్త్రీలకి అధికారం ఉందా లేదా అని ఇందులో చదివిందంతా మీరు చెప్తూ మొదలెట్టారనుకోండి, అంతసేపు వింటాడా వాడు? విండు. మళ్ళా మిమ్మల్ని చూడగానే దండం పెట్టేస్తాడు, బాబు మాకు అర్థమైపోయింది, స్త్రీలకు గాయత్రి, పురుషులు ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు, పురుషులలాగే గాయత్రి యజ్ఞోపవీత సంస్కారం కూడా స్త్రీలు చేయించుకోండి. నేను మన పటేలే వాళ్ళతో ఒకటి కండిషన్ పెట్టాను, నేను మన ఆశ్రమంలోకి వచ్చేటటువంటి స్త్రీలు యజ్ఞోపవీతం వేసుకుని తీరాలి అనే కండిషన్ పెట్టవయ్యా, మనమే ఆచరించకపోతే బయట వాళ్ళకి ఏం చెప్తాం, మన కుటుంబ స్త్రీలే మన వాళ్ళే యజ్ఞోపవీతం వేసుకోకపోతే మీరు బయట వాళ్ళకి ఏం చెప్తారు? శ్రీరామ శర్మ ఆచార్యులు చెప్పే హక్కే ఉంది మీకు, ఆయన చెప్పింది నువ్వు ఆచరించే దమ్ము లేక వాడే అనుకుంటాడో వీడే అనుకుంటాడో అని చెప్పి, అంత గొప్ప వ్యక్తి స్త్రీలు కూడా యజ్ఞోపవీతం వేసుకోండి, మాతాజీని చూడండి యజ్ఞోపవీతం ఉంటుంది, శైలదీదీని చూడండి యజ్ఞోపవీతం ఉంటుంది. ఇక్కడ కనిపించకపోవచ్చు కానీ వీడియోలో కనిపిస్తుంది మీకు ఆవిడ మెడలో ఉన్న యజ్ఞోపవీతం. మరి మన కుటుంబ స్త్రీలకి మీరు యజ్ఞోపవీతం వేయించారా? వేయించకపోతే ఇంకెందుకయ్యా, ఇంకెందుకు నువ్వు శ్రీరామ శర్మ ఆచార్య అని శిష్యుడిని చెప్పుకోవటం? నువ్వు ఫ్యాన్ అని చెప్పుకో, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి జీవిత విధానం తెలియదు, చిరంజీవి కోరికలు తెలియవు, ఏం చేస్తారు ఆయన సినిమా రిలీజ్ అవుతే చూస్తారు. మీరు కూడా శ్రీరామ శర్మ ఆచార్య క్లాసులు ఉంటే వింటారు, అది కూడా మీకు టైం ఉండి ఇంకో పని లేకపోతే. ఇది కాదమ్మా, మీరు క్రాంతి తీసుకురావాలి. మొత్తము మన ఆంధ్రప్రదేశ్లో స్త్రీలు కూడా యజ్ఞోపవీతం వేసుకోవాలి, స్త్రీలు కూడా యజ్ఞము చేయాలి, యజ్ఞము చేయించాలి, అలాంటి ఏర్పాట్లు చేసుకోండి. మీరు మీరు ముందుకు రాలేకపోతే కబుర్లతో ఏమవ్వదు, మేము ఎంత చెప్పినా నువ్వు ముందుకు వచ్చి యజ్ఞోపవీతం వేసుకోకుండా మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారండి, పక్క వాళ్ళు ఏమనుకుంటారండి? నీకు నచ్చిన నగ పెట్టుకోగలవు, నీకు నచ్చిన కంకణాలు వేసుకోగలవు, నీకు నచ్చిన పిచ్చి పిచ్చి చాలా చూశాను నేను సినిమాల్లో ఇలా వేళ్లాడుతూ ఉంటాయి. ఏంటవి ఏందో దాన్ని ఏదో పెద్ద పేరు పెడతారు, అర్థమైందా ఏం చెప్తున్నాను? అంత దిగుప్సాకరమైనటువంటి అలంకరణ మీరు చేసుకోగలరు కానీ భారతీయ సంస్కృతికి ఆధారమైనటువంటి యజ్ఞోపవీతాన్ని ధరించలేము అంటే ఇంకా గురువుకి మనం ఏం చేయగలం? మనమే ఆచరించలేకపోతే అంతేత నో ఎగ్జెంప్షన్స్. కానీ ఎగ్జెంప్షన్స్ ఉన్నా మేము గాయత్రి నేర్చుకుంటాం, నేర్చుకోండమ్మా, నేనేం చేయగలను, ఆయన చెప్పింది చెప్తున్నాను నేను. స్త్రీలు కూడా యజ్ఞోపవీతం వేసుకోవాలి, స్త్రీలు కూడా యజ్ఞం చేయాలి, స్త్రీలు కూడా ఇది చేయాలి అని మా గురువు చెప్పాడు, నేను చెప్తున్నాను. నా ఇంట్లో కానీ నా తెలిసిన స్నేహితుల యొక్క భార్యలు కానీ పిల్లలు కానీ అందరికీ కూడా యజ్ఞోపవీతాలు ఉన్నాయి, లేకపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళను. నేను ఇంకేత నాకు నా స్నేహితుల మీద హక్కు ఉంది కదా, మరి ఆ మాత్రం హక్కు మీ స్నేహితుల మీద మీకు లేదా? లేకపోతే వాళ్ళు స్నేహితులు కాదు, నువ్వు ఆ మాత్రం వాళ్ళని మంచి మార్గంలోకి తిప్పలేకపోతే. ఇది ఈ పేజీలలో ఉన్నటువంటి విషయాలు 49 నుంచి 91 వరకు. దీని తర్వాత గాయత్రి శాప విమోచనము మరియు ఉత్కీలన రహస్యము. చాలామంది గాయత్రికి 3 శాపాలు ఉన్నాయని చెప్తారు, వశిష్ఠుని శాపము, విశ్వామిత్రుని శాపము, బ్రహ్మ యొక్క శాపము, 3 శాపాలు ఉన్నాయి గాయత్రికి. నేను కెమిస్ట్రీ చదివాక ఉద్యోగంలో జాయిన్ అయ్యాక నాకు ఒక పెద్ద శాపం తగిలింది. ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఒక చాలా పెద్ద శాపం తగిలింది. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అది మీరు బయట చెప్పరు కదా, బాగుండదు కదా, మాస్టర్కి శాపం తగిలింది అంటే నా మీద ఉన్న గౌరవం పోతుంది కదా, చెప్పకుండా ఉంటేనే మంచిదేమో, దాటించేదా బయట వినిపెడుతుందా? సరే ఇంకేం చేస్తాం. అదేంటంటే నేను టీజీపీఎస్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన మరుక్షణం నుంచి నాకు ఒక శాపం వచ్చింది, అదేంటంటే ఇంకో కాలేజీలో నువ్వు కెమిస్ట్రీ చెప్పకూడదు. రైటా తప్ప అది చెప్పనిస్తారా? టీజీపీఎస్ కాలేజీలో నేను ఎంఎస్సీ పిహెచ్డీ చేశాక లెక్చరర్గా జాయిన్ అయ్యాను. లెక్చరర్గా జాయిన్ అయిన దగ్గర నుంచి నాకేం శాపం వచ్చింది? నువ్వు హిందూ కాలేజీలో చెప్పకూడదు. చెప్తే కుదరదు, చెప్పనివ్వరు, వాళ్ళు చెప్పనివ్వరు నన్ను. అంటే శాపం అంటే అర్థం ఏంటి? శాపం అంటే అర్థమైంది ఏంటో, కానీ నాకు ఆ శాపం కావాలా అక్కర్లేదా? ఉద్యోగం లేదు నాకు, నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఇష్టపడి జాయిన్ అయ్యానా, ఇష్టపడకుండా జాయిన్ అయ్యానా? మరి జాయిన్ అయిపోగానే శాపం వచ్చింది కదా. ఏం శాపం వచ్చింది? ఇంకో ఊరికి వెళ్ళలేను కాలేజీ ఉన్నప్పుడు పెర్మిషన్ లేకుండా వెధవ గొడవ. ఉద్యోగం కావాలి అనుకుంటాం కానీ ఎంత గొడవలో చూడండి. అంటే శాపం అంటే అర్థమైందా ఇప్పుడు మీకు? శాపం అంటే మీరు అనుకునేటట్టు చెడు కాదు. శాపం అంటే అర్థం ఏంటంటే, ఒక మంచి పని మీరు చేయదలుచుకున్నప్పుడు సహజంగానే మీరు ఆ మంచి పనికి లొంగిపోతారు. ఆ మంచి పనికి లొంగి చేయాలి. అంచేత గాయత్రికి ఏంటి శాపం? విశ్వామిత్రుడి యొక్క శాపం. విశ్వామిత్రుడు అంటే అర్థం ఏంటి? ప్రపంచానికి మేలు కోరేవాడు. అంచేత నువ్వు గాయత్రి చేయగానే మొట్టమొదట ఏమవుతుంది అంటే దీనికి లొంగాలి. నువ్వు దేనికి లొంగాలి? నాకు లాభం కావాలి అంటే కుదరదు. ఎవరికి లాభం కావాలి? విశ్వామిత్రుడి లాభం. మరి శాపమే కదా, చదవది నా లాభం కోసం నేను చేస్తున్నాను. కానీ ఇప్పుడు శాపం అంటే అర్థమైందా? శాపం అంటే అది నెగిటివ్ ఏం కాదు. అది ఒక మంచి పని చేయాలి అంటే ఆటోమేటిక్గా నువ్వు కొన్ని అవరోధాలకు గురవుతావు. అంచేత గాయత్రి యొక్క శక్తి నీలోకి రావాలి అంటే మొదటి అవరోధం ఏంటి? నువ్వు విశ్వానికి ఉపయోగపడేటట్టు ఆలోచించాలి. ప్రపంచానికి మేలు జరిగేటటువంటి ఆలోచనలు వచ్చినటువంటి వాడికే గాయత్రి మంత్రం సిద్ధిస్తుంది తప్ప లేకపోతే సిద్ధిస్తుంది. విశ్వామిత్ర శాపం అర్థమైంది కదా. అంచేత ఆ విశ్వామిత్రుని శాపము నుంచి మీరు బయటపడాలి అంటే ఏం చేయాలి? విశ్వామిత్రులు అవ్వాలి. విశ్వామిత్రులు అవ్వాలంటే ఏం అవ్వాలి? ప్రపంచానికి మేలు జరగాలి అని కోరిక. చాలా చోట్ల ఒక సంఘటనను చాలా తప్పుగా చిత్రీకరిస్తారు గురుదేవులు. దాని గురించి ఏమో ఆపేదా? పర్వాలేదా? వేదాలలో కరెక్ట్గా ఉచ్చారణ లేకపోతే ఏమవుతుంది? అర్థానికి అనర్థం అయిపోతుంది. ఉదాహరణ ఏమిస్తారో తెలుసా వాళ్ళు? ఏమిస్తారు ఉదాహరణ తెలుసా మీరు కొంతమందికైనా? వృత్రాసురుణ్ణి ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలి అని కోరుకున్నట్ట వృత్రాసురుడు తండ్రి. వేద మంత్రాలు చేశాడు కానీ ఉచ్చారణ దోషం వల్ల ఏమైందది? ఇంద్రుడు చేతిలో చనిపోయే కొడుకు కావాలి అన్నట్టు మారిపోయిందిట వేద మంత్రాలు. ఇంకా వేద మంత్రాలు ఇదే పని. ఏంటక్కడ తప్పు? వేద మంత్రాలు విశ్వ కళ్యాణ హేతవ. వేద మంత్రాలన్నీ దేనికి ఉపయోగపడతాయి? విశ్వ కళ్యాణానికి ఉపయోగపడతాయి. మిగతా వాటికి అది ఉపయోగపడవు. అది శాపం వేదాలు. విశ్వకళ్యాణ హేతవ వేద మంత్రాలు దేనికి వాడుతున్నాడు వీడు? ఇంద్రుణ్ణి చంపేయాలి, దేవతల యొక్క అధిపతిని చంపేయాలి. దానివల్ల విశ్వకళ్యాణం వస్తుందా? రాదు. అంతే, వేద మంత్రాలు నెగిటివ్గా నువ్వు వాడలేవు. దాని అర్థం అది. కానీ నువ్వు చెప్పుకునే అర్థం ఏంటి? వేదాలు చదవద్దు. ఆ మూర్ఖత్వం నుంచి బయటపడాలి. ఎన్నిసార్లు గురుదేవులు చెప్పారో ఆ విషయాలు. వేదాలలో ఉచ్చారణ దోషం కాదు, వేదాలను నువ్వు స్వార్థానికి వాడలేవు. అందువల్లే వేదాలు అవుడు చదవటం లేదు. ఇంకేంటే అది స్వార్థానికి ఉపయోగపడవు. మరి విశ్వామిత్రులకి కావాలిగా. అంచేత గురుదేవులు ఏమన్నారు, వేదాలని ప్రతి ఇంట్లో ప్రతిష్ఠించండి, మీరు చదివినా చదవకపోయినా బాబు ఈ వేదాలు తీసుకెళ్ళి ఇంట్లో పడేయండి, తర్వాత ఆ వేదాలు చూసుకోండి. పాయింట్ అర్థమవుతుంది కదా, శాపం గురించి చెప్తుందండి. అంచేత వేదాలకి శాపం ఉంది. ఏంటి శాపం వేదాలకి? స్వార్థానికి ఉపయోగపడవు. ఉపయోగపడకపోతే నాకెందుకు అంటాం, ఓకే నేనేం చేస్తా, దానికి ఉన్న శాపం అది. ఇంకో శాపం ఏముంది గాయత్రికి? విశిష్టమైనటువంటి పని చేస్తేనే గాయత్రి ఉపయోగించుకో తప్ప రోజువారి పనికి గాయత్రి ఎందుకయ్యా, నా అనుగ్రహం చాలన్నారు గురువు గారు. దానికి నువ్వు ఏదో పెద్ద నేను గాయత్రి ఉపాసన చేయటం వల్ల ఈ స్థితి పొందాను అనబాక. విశిష్టమైనటువంటి పని ఏంటి? విశిష్టమైనటువంటి పని పృథ్వీని స్వర్గంగా మారుస్తాం, విశిష్టమైన పనే కదా. ఆ పని చేయదలుచుకుంటే నీకు గాయత్రి కలుగుతుంది. మూడోది ఏంటి? బ్రహ్మ యొక్క శాపము. బ్రహ్మ అంటే సృజనాత్మకత. పరిస్థితులు బట్టి నువ్వు నిర్ణయించుకోవాలి తప్ప, అలా ఉంది కదా పుస్తకంలో అంటే అట్ట, దేశకాల పరిస్థితులు బట్టి ఎలా చెయ్యాలో చెప్పగలిగేటటువంటి వాడు, సృజనాత్మకత కలిగేటటువంటి వాడు. ఇది గాయత్రి శాప విమోచనము మరియు ఉత్కీలన రహస్యము. గాయత్రి సాకార ప్రతిమ యజ్ఞోపవీతము. ఇందాక నేను చెప్పానే, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా యజ్ఞోపవీతం వేసుకోవాలి. మిలిటరీలో జాయిన్ అయినటువంటి స్త్రీలు, నేను మిలిటరీ యూనిఫామ్ వేసుకోను అన్నారనుకోండి, రైటా తప్ప? పోలీసులో చేరినటువంటి వాళ్ళు, నేను పోలీస్ యూనిఫామ్ వేసుకో, నేను స్త్రీలము, రైటా తప్ప? తప్పేగా. మరి గాయత్రి చేసేవాళ్ళు యజ్ఞోపవీతం వేసుకోవాలిగా. మేము వేసుకోమంటే ఎట్టా? పక్కింటి వాళ్ళు ఒప్పుకోవటం లేదు, వాళ్ళు ఒప్పుకోవటం లేదని వాళ్ళకి చెప్పే దమ్ము ఉండాలి మీకు. కానీ ఇక్కడ నేను విశేషంగా లోతుకి ఎందుకు వెళ్ళను, ఈసారి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. ఇదండి గాయత్రి సాకార ప్రతిమ యజ్ఞోపవీతం ఎలా అయినది. కేవలము మూడు సూత్రాలు మిమ్మల్ని అతి సాధారణ వ్యక్తిత్వం నుంచి విశ్వామిత్రుడు వశిష్ఠుడు బ్రహ్మస్థితికి ఎలా తీసుకెళ్తాయనేది కష్టం ఇప్పుడు చెప్పడం. కానీ ఇది మాత్రం గుర్తుంచుకోండి, యజ్ఞోపవీతము గాయత్రి యొక్క సాకార స్వరూపము. మీరు ఆ దృష్టితో దాన్ని చూడాలి తప్ప ఇంకో దృష్టితో చూడకూడదు. అంటే మీరు యజ్ఞోపవీతం వేసుకున్నారు అంటే యజ్ఞోపవీతం ఏంటన్నమాట, ఆ అమ్మ ప్రొటెక్షన్ మన దగ్గర ఉంది అని చేత గాయత్రి మాత అటు గాయత్రి సిద్ధ గురువు, ఈ రెండు ఎప్పుడైతే మన దగ్గర ఉంటాయో మన జీవితాలలో గాయత్రి శక్తి ఎలా పల్లవిస్తుందో అనేది సాధన వల్ల తెలుస్తుంది. సాధన అంటే ఇందాక చెప్పాను కదా ఎలా ఆచరించాలి, గాయత్రి ఉపాసకుడు ఎలా జీవిస్తాడో అలా ఆచరించాలి, అది నవరాత్రి సాధన. రేపు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆ సాధన రహస్యాలు చెప్తాం. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండమ్మా, 9 రోజులు సాధనలో మీరు గాయత్రి సిద్ధ పురుషులు అయిపోతే అందరూ అయిపోయి ఉండేవాళ్ళు, అవ్వరు అంత తొందరగా. కనీసము మీరు 125,000 అంటే 1,25,00,000 వందో ఉంటుంది. 125,000 నవరాత్రి సాధనలో, 9 రోజుల సాధనలో మనం 24,000 గాయత్రి మంత్ర జపం పూర్తి చేస్తాం. 125,000 అవ్వాలంటే ఎన్ని గ్రూపులు అవ్వాలి అలాగా? 5, అంతేకదా, సుమారు 5 లేకపోతే 6. అంతే కనీసము మీరు 6 నవరాత్రి సాధనలు మీ వీలు బట్టి 6 నెలల్లోనూ అంటే నెలకి 9 రోజులు. నేను వీళ్ళతో ఏం చెప్తున్నాను అంటే, ఎంతమంది వచ్చినా ఒకళ్ళైనా ఇద్దరైనా మీరు నవరాత్రి సాధన ఆ డేట్స్లో కొనసాగించండి. ఎందుకంటే అది మా గురుదేవుల యొక్క పరంపర. 1 to 9, 11 to 19, 21 to 29 నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. 10వ తారీఖున, 20వ తారీఖున, 30వ తారీఖున పూర్ణమవుతాయి. 31వ తారీఖున రెస్ట్, అంటే ప్రతి 2 నెలలకి ఒకసారి మీకు రెస్ట్ వస్తుంది ఆశ్రమ వాసులకి, లేకపోతే నో రెస్ట్. నవరాత్రి సాధనలు చాలా పద్ధతిగా మీరు చేసుకుని 6 నవరాత్రులు చేసుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా గాయత్రి అంటే ఏంటో అర్థమవుతుంది అని గురుదేవుడి యొక్క గ్యారంటీ. కానీ ఈ ఆరు నవరాత్రుల్లో మీరు వర్షాలుగా ఆరు చేసుకోవచ్చు, అంటే రెండు నెలలు అవుతుంది, లేకపోతే ఆరు నెలలు చేసుకోవచ్చు. కాదండి, మేము నవరాత్రుల్లో ఒకసారి తొమ్మిది సాధన చేస్తామంటే ఆరు సంవత్సరాలలో అవుతుంది. ఇంకా ఈ యాంగిల్లో గురుదేవుల యొక్క రెండు ఉన్నాయి. గాయత్రి ఉపాసనకేమో తొమ్మిది పుస్తకాలు ఉన్నాయి ఇందాక నేను చెప్పినాయి. అది కాక గాయత్రికి యజ్ఞానికి సంబంధం ఉంది. యజ్ఞ విద్యకి రెండు బృహత్ పుస్తకాలు ఆయన వాంగ్మయంలో ఉన్నాయి. సోహం హంస గాయత్రి యొక్క వాహనము ప్రాణ విద్యకి ఒక వాల్యూమ్ ఉంది. ఇదంతా కూడా మన ఓడరేవ్ ఆశ్రమంలో పద్ధతిగా చెప్పటానికి ఏర్పాట్లు పూర్తిగా ఉన్నాయి. ఇంకా ఎవరు రావాలి? సాధకులు రాకపోతే వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు నేర్చుకోవాలి. సాధకులు రాకపోతే వాళ్ళకి చెప్తామని కాదు, ముందు నువ్వు నేర్చుకో. ఓకే, సరే. ఇంక నేను హైదరాబాద్ వెళ్ళాలి కనుక పుస్తకం పూర్తవలేదు. కానీ పుస్తకం పూర్తవటం కాదు కావాల్సింది, మీకు పాయింట్స్ అర్థమయ్యాయా? ఉపాసన,